പ്രിയമേ ആത്മബന്ധമുള്ളവർ, നാം സുഖപക്ഷേത്രമാണ് കൊച്ചും ശിവക്ഷേത്രം. ഇപ്പോൾ ജിന്നൂർ ഗ്രാമം വ്യാഴം ഗ്രാമമായ ഗ്രാമാലം തീർക്കുന്ന 4.5 സംവത്സരം പൂർവ്വം തപ്പിക്കാൻ വീണ്ടും ആ ഗ്രാമാലയ വർഷം 4.5 സംവത്സരം പൂർവ്വം ജിന്നൂരനെ വ്യാഴങ്ങനെ ചാടാ ഗ്രാമാലയം ഈ ജില്ലാലും തീർപ്പ് ഗോദാവരി ജില്ലയിലെ കൂടെ ഈ മധ്യ ഈ മധ്യകാലങ്ങളിൽ വച്ചിന ഗ്രാമാലും ചാടാ ഗ്രാമാലും കാരണം ആശം തടാക്കാതെ പ്രാചീനീയമായ ഗ്രാമം രാജമുണ്ടി ఎంత ప్రాచీనమైనదో బందర్ ఎంత ప్రాచీనమైనదో ఆచండ గ్రామం కూడా చాలా ప్రాచీనమైన గ్రామం. మన నియోజకవర్గం పేరు ఆచండ నియోజకవర్గం. తెలివి చాలా మంది జిన్నూరు పాలకుల నియోజకవర్గం అనుకుంటారు, కాదు ఆచండ నియోజకవర్గం అది. ఈ గ్రామం పేరు మీద నియోజకవర్గం. ఈ శివాలయం స్వయంభవం. ఇంకా ఇప్పుడు భీమవరం పాలకులు కుమారస్వామి ప్రతిష్టని, చంద్రుడి ప్రతిష్టని, సూర్యుడి ప్రతిష్టని ఇలా ఉన్నాయి అక్కడ. అలాగే భీమవరం చంద్రుడి ప్రతిష్టని, ఇక్కడ తనకు పాలకులు కుమారస్వామి ప్రతిష్ట అనే, ఇది ఇంకొకటి ఇంకో చోట ప్రతిష్టని పంచారామాలయం. ఇది అలా కాదు, దేవతల చేతి కూడా ప్రతిష్ఠింపబడలేదు, ఇది స్వయంగా విరిచినటువంటి శివలింగం. అంటే మార్నింగ్ టైం అయితే మనకు మూల విరాట్ కనిపిస్తుంది, ఇప్పుడు ఇది అభిషేకాలు చేసి అలంకరణ చేసి మనం మూల విరాట్ కనపడటం లేదు. ఈ దేవతల చేతి కూడా ప్రతిష్ఠింపబడినటువంటి ఆలయం కాదు, స్వయంగా తెలిసినటువంటి ఆ దేవుడికి ఆ చంతేశ్వరుడ ఆయన ఆ చంటి. దానికి ఒక కథ ఉందా, కథలకు ఇప్పుడు ఎలా ఆ దేవుడి పేరే ఆ చంట. తర్వాత ఇక్కడ రామచంద్రమూర్తి కూడా ఆ చంట వచ్చారని, అరణ్య దండకారణ్యంలో ప్రవేశిస్తూ ఇటు నుంచి ఎలా వెళ్ళి దౌడేశ్వరం వెళ్ళారని. రామపాదాలు రేణు కూడా ఉంది దౌడేశ్వరంలో. రామచంద్రస్వామి వచ్చి ఆ చంతేశ్వరుడు అసలు సహజమైన పేరు. రాముడు వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకుని వెళ్ళాడు. అంచేత రాముడు వచ్చి ఇక్కడ అభిషేకం చేశాడు కాబట్టి దీన్ని రామేశ్వర స్వామి అంటున్నారు అప్పటి నుంచి. కానీ అంతకుముందు పేరు ప్రాచీనమైన గ్రామం ఏంటంటే ఇది ఆచంటేశ్వరుడు స్వయంభూ. స్వయంగా తెలిసింది ఇతరుల చేత, దేవతల చేత కానీ, నరుడి చేత కానీ, యక్షుడి చేత కానీ, ఎవరి చేత ప్రతిష్ఠించబడకుండా స్వయంగా తెలిసినటువంటి లింగం శివలింగం. అది ఆచంట యొక్క వాయువు. ఏదో 400 సంవత్సరాల పూర్వం, 1000 సంవత్సరాల పూర్వం వచ్చిన గ్రామం కాదు, పురాతనమైనటువంటి గ్రామం. నేను వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని. ఈ ఆచంటలో అందరూ వ్యవసాయదారు, చాలా కష్టపడి వ్యవసాయం చేస్తారు. పూర్వం పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ వ్యవసాయం ఎక్కడ బాగా చేస్తారు, ఈ డెల్టాలో, వెస్ట్రన్ డెల్టాలో మొత్తం మనకు మనకు భూములు డెల్టాలు, వెస్ట్రన్ డెల్టా, సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా. ఆ మూడు డెల్టాలో వెస్ట్రన్ పశ్చిమ గోదావరి జిల్లాలో, అంటే తూర్పు గోదావరి జిల్లా 2 డెల్టాలు, మన పశ్చిమ గోదావరి జిల్లా 1 డెల్టా. అంటే మన జిల్లా కంటే తూర్పు గోదావరి జిల్లా పెద్దది వైశాల్యంలో. కదా మిత్రులు అంటూ ఉండరు తూర్పు తూర్పే పడమర పడమర, ఆయన తూర్పు గోదావరి జిల్లా అలా అంటూ ఉండరు. మన మన ప్రాంతంలో రాజకీయ నాయకుల్లో బాగా తెలియగల ఆయన వెంకట్రావు గారు. ఈ గ్రామం వ్యవసాయదారు, వ్యవసాయం పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయం ఎవరు బాగా చేశారంటే ఎవరిని చూసి మనం నేర్చుకోవాలంటే ఆచంట రైతులను చూసి మనం నేర్చుకోవాలి. నేను 2 సంవత్సరాలు వ్యవసాయం చేశాను, మాకు 20 ఎకరాల పొలం ఉంది. ఆ 2 సంవత్సరాలు వ్యవసాయం చేస్తే భక్తులు అక్కడ గుర్తేసేవారు. నేను పొలం దగ్గర గుర్తుంటే పొలం దగ్గర వచ్చారు, 2 సంవత్సరాలు వ్యవసాయం ఏదో కొంచెం నష్టం వచ్చింది, తర్వాత కౌలుకి ఇచ్చేసాను. అది మా వ్యవసాయం. ఇది బ్రాహ్మ వ్యవసాయం అంటారు, మాది కూడా బ్రాహ్మ వ్యవసాయం. బ్రాహ్మ వ్యవసాయం ఒక సామెత ఉంది, అంటే బ్రాహ్మణులు వ్యవసాయం చేస్తే కలిసి రాదని. అలాగే మా వ్యవసాయం కూడా అలాగే జరిగింది. చివరికి ఏదో భగవంతుడు మన దేవ ప్రారంభం ఏ రంగాలు ఉంటే ఆ రంగం. అలాగే వ్యవసాయంలో అత్యధికమైనటువంటి పంటలు పండించి ఇక్కడ భారతదేశం మొత్తమే ఇక్కడ ట్రై చేసే వ్యవసాయ రంగంలో ఎక్కువ భాగం, అంటే ఎకరానికి ఇంత పెర్సంటేజ్ ఇంత ఎక్కువ భాగం, ఎక్కువ బస్తాలు పండించి ప్రైజులు పొందిన వారు కూడా ఆ సంఘ రైతుల్లో ఉన్నారు. భారతదేశమే అసలు వ్యవసాయ దేశం. భారతదేశంలో 170 మంది వ్యవసాయం మీద జీవిస్తున్నారు. రైతులు ఉన్నామండి, వ్యవసాయం పనులు చేసేవనే ఉండదు, లేకపోతే కౌలుకి చేసేవనండి, ఎలాగైనా 170 మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. భారతదేశంలో వ్యవసాయ దేశం అది. పరిశ్రమలు బాగా తక్కువ, ఇంకా పారిశ్రామికంగా ఇప్పటికి కూడా ఇంకా పారిశ్రామికంగా అభివృద్ధి పొందలేదు. అసలు భూ సంస్కరణలు పెట్టారు, కానీ భూ సంస్కరణలు పెట్టకుండా ఉంటే ఇంక చాలా పొలాలకు ఉందరు. మరి సాగులో లేని భూములు కూడా ఈసారి చాలా సాగులను తీసుకుంటారు. ఇవరకు ఏదో పొలాలు కొనుక్కోవడం ఉండేవారు, ఏదైనా ఏదైనా లక్ష రూపాయలు ఉంటే 4 ఎకరాలు కొనుక్కునేవారు. ఈ ల్యాండ్ సీలింగ్ అది వచ్చాక 4 ఎకరాలు కొనుక్కోవడం మానేసి డబ్బు పాడు చేసుకుంటున్నారు. అలా కొనుక్కునేవారు పొలాలు కొనుక్కుంటే అలా సాగులు తీసుకొస్తా ఉంటారు, డ్రై ల్యాండ్ సాగులు తీసుకొస్తారు. వాళ్ళకేదో మిగిలితే 10 రూపాయలు మిగిలితే దేశానికి మంచి, ఎవరితో ఎక్కువ పనిచే అంత దేశానికి మంచి. ఎప్పుడు కూడా అభివృద్ధి ఆపి చేయకూడదు. భూ సంస్కరణ పెట్టి సాధించింది ఏమీ లేదు. ధనం భూ సంస్కరణ పెట్టకపోతే ధనవంతులు డ్రై ల్యాండ్స్ అన్ని కొనేసి అన్ని సాగులకు తీసుకొచ్చేద్దరు. ప్రొడక్షన్ ఉత్పత్తి ముఖ్యం. మనం సంపదను పంచుకోవాలి కానీ దారిద్ర్యాన్ని ఏం తెలుసుకుంటాం? మనం సంపదను పంచుకోగలం కానీ దారిద్ర్యాన్ని ఏం పంచుకుంటాం? అంటే ధనంతో ఏదైనా సాగురేని భూమిని సాగురే తీసుకొస్తాంటే మనం సంతోషించాలి. ఎంచేసి దాన్ని బట్టి కొంతమంది కొంతమంది జీవిస్తూ ఉంటారు, పనులు కల్పిస్తూ ఉంటారు. ఏదైనా పనులు కల్పిస్తే అంటే కొంతమంది బతుకుతారు. దూరదృష్టితో ఆలోచించాలి, విశాలమైనటువంటి మనసుతో ఆలోచించాలి కానీ తాత్కాలిక 4 కోట్ల గురించి ఆలోచించకూడదు. దేశభక్తి ఉండాలి. దేశభక్తి కూడా దేశభక్తిలో కూడా మన మనస్సు దేశభక్తి ఉంటే మన మనస్సు దేశంలో ఐక్యం అవుతుంది. తద్వారా విశాలం అవుతుంది మనస్సు. విశాలమై విశాలమై గొడవ పేరినట్టు మనసు పేరిపోదు. మనం మిగిలితా వచ్చేవాడు దేశభక్తి కూడా గొప్పదే. దానివల్ల ఉదయం వైడన్ అవుతుంది, మనసు విశాలం అవుతుంది. ఇది మనం అదే నేను చెప్పాను కదా, 3 సంవత్సరాలు వ్యవసాయం చేశాను, బ్రాహ్మణ వ్యవసాయం. తర్వాత నాకు కూడా బ్రాహ్మణులు అంటే బాగా ఇష్టం. బ్రాహ్మణులన్నా బాగా ఇష్టం, శివుడన్నా బాగా ఇష్టం. చెప్తా ఉంటారు బ్రాహ్మణులకి శివుడన్నా పప్పు అన్నా బాగా ఇష్టం, శివుడు అంటే బాగా ఇష్టం, పప్పు అన్నా బాగా ఇష్టం. ఆ నేర్చు ఎక్కువ వాడుతూ ఉంటారు పప్పు. బ్రాహ్మణ్స్ ఎక్కువ పప్పు నెయ్యి ఎక్కువ ఆరాధన శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. చాలా సంతోషం. ఇప్పుడు మనం శివక్షేత్రంలో ఉన్నాం, చాలా సంతోషం. మనకి పరబ్రహ్మముకి 2 ముఖాలు ఉన్నాయి. మన భారతీయులు ముఖ్యంగా శివుణ్ణి విష్ణువుని ఆరాధిస్తారు. 2 ముఖాలు ఏ ముఖం చేరినా పరతత్వంలోకి వెళ్తాం, పరబ్రహ్మంలోకి వెళ్తాం. మన వాటర్ మంచినీళ్ళు తీసుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తాయి? నోటి ద్వారా తీసుకున్నా లోపలికి వెళ్తాయి. అలాగే మీరు విష్ణువు ముఖాన్ని విష్ణువుని ఆరాధించినా శివుని ఆరాధించినా లోపల పొందిన పరబ్రహ్మంలో పొందుతారు. దేవాలయం తెచ్చు శివకేశు దేవాలయం తెచ్చుకోక్కర్లేదు. ఇక్కడ ఉన్నటువంటి విష్ణు ఆలయం నారద ప్రతిష్ట, నారద మహర్షి ప్రతిష్ఠించాడు ఇక్కడ ఉన్నటువంటిది. మామూలుగా దేవత నరుని ప్రతిష్ఠించింది కాదు ఇక్కడ ఉన్నటువంటి అది విష్ణు గోపాలస్వామి ఆలయం. నారద మహర్షి ప్రతిష్ఠించాడు, నర ప్రతిష్ట కాదు, దేవతా ప్రతిష్ట. ఇది దేవతా ప్రతిష్ట కూడా కాదు, స్వయం భూమి. అది ఇక్కడ ఉన్నటువంటి ఆచంట్లో ఉన్నటువంటి విశేషం. తర్వాత అందరూ కూడా కష్టజీవులు, కష్టమే సంపద. సంపద ఎప్పుడు కష్టపడటంలో సంపద వస్తుంది. కష్టం లేకుండా సంపాదించాలనుకోవడం దేశానికి మంచిది కాదు, మనకే మంచిది కాదు. మనం సంపాదించాలనుకున్నప్పుడు కష్టపడే సంపాదించాలనుకోవడం అనుకోవడం ఈజీ, మనకి అలవాటు పడకూడదు. కష్టపడి సంపాదిస్తే సంపాదన ఆ దేశానికి మంచిది, మనకి మంచిది. తర్వాత ఉండే శివుడికి ఏం అక్కర్లేదు, ఆయన ఒక్కడే ఉంటారు, ఆ నంది ఉంటారు. వారు వారు ఈ రంక వారు వారు అంకేరు చూసుకుంటారు. నందీశ్వరుడు మన గురువు, నందీశ్వరుడు చూడండి మన ఇల్లు మనం అనుకుంటాం, శివుడు వంక చూసుకుంటూ ఉంటాడు. నందీశ్వరుడు అంటే సామాన్యం అనుకోకుండా మహావిష్ణువు. మనం కూడా నందికి, నంది యొక్క చూపు ఎప్పుడూ మనం వచ్చినా వెళ్ళిపోయినా అక్కర్లేదు, అని చూపు మటుకు శివుడి మీద ఉంటుంది. అలాగే మన చూపు, నందీశ్వరుడు చూపు ఎప్పుడైతే ఆ పరమాత్మ శివుడి మీద ఎలా ఉంటుందో, మన చూపు కూడా ఎప్పుడు శివుడి మీద ఉంటే మన దృష్టి, మన ఏకాగ్రత అంత, మన మనస్సు శివుడి మీద కేంద్రీకృతం అయితే ఆ శివుడే మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మగా ఉన్నాడు. ఆ శివుడే ఆత్మ, ఆ శివుడే మనకి ఆత్మగా స్వరూపంగా వ్యక్తమవుతాడు. మోక్షం ఉపాసన లేకుండా మోక్షం రాదు. ఉపాసన లేకుండా జ్ఞానం రాదు, మౌనం లేకుండా జ్ఞానం రాదు. మౌనం కూడా మంచి, ఉపాసన కూడా మంచి. ఉపాసన అంటే ఏంటి? మనం ఏ ఇష్టదేవతను తీసుకుంటాం, విష్ణువును లేకపోతే దేవుడు శివుణ్ణి ఎవరినో తీసుకుంటాం. తీసుకుని నిరంతరం మన మనస్సు వారి మీద, ఆ దేవతల మీద కేంద్రీకరించడం వల్ల మన మనస్సు కరిగిపోతుంది, మనస్సు లైన్ అయిపోతుంది. మీరందరూ పెద్ద కష్టపడిపోకండి. సాధన పేరు చెప్పి మీరు ఎవరో కష్టపడటం నాకు ఇష్టం ఉండదు. సాధన పేరు చెప్పి కష్టపడక్కర్లేదు. మీరేమి ఫలితాలను ఏమి ఆశించొద్దు. పరమేశ్వరుడి మీద ఇష్టం కోసం ఇష్టంగా ఉండడు. ఆయన ఏదైనా ఇష్టపించుకోండి, ఇవ్వబట్టి ఊరుకోండి, అడగొద్దు. మీకు తేలిగ్గా ఆత్మజ్ఞానం వచ్చే ఉపాయాలు చెబుతున్నాను. లోపల మనం లోపల సరిగ్గా లేకుండా ఇక బాహ్య ప్రక్రియల వల్ల మనం ఈశ్వరుని మోసం చేయలేం. మన మనసు ఎలా చూస్తూ ఉంటాడు అంటే ఎన్నపోసం ఎంత మృదువుగా ఉంటుందో మన మనసు కూడా అంత మృదువుగా ఉండాలి. అది ఆయన చూసేది మన మనస్సును చూస్తాడు. మన మనస్సును దొంగలించేవాడు ఆయన, శివుడు తస్కరుడు. మన మనస్సులను ఆరాధించగా ఆరాధించగా ఆయనకి మనకి అడ్డుగా ఉన్న మనస్సులు తీసేస్తాడు, తెర తెంచేస్తాడో తెర తీసేస్తాడు. ఆయనకి మనకి ఉన్న ఎవరు మనస్సే అడ్డుగా, ఈశ్వరుడికి మనకి. అందుచేత ఇక్కడ మనకి ఈ శివుడు ఉపాసన ఉపాసన చేయాలి. మీరు ఒకటి నేర్చుకోండి జీవితంలో, ఏ పని చేసినా ఏది ఆశించదు, వచ్చేదే వస్తుంది రానిదేది రాదు. ఆశిస్తే ఆశిస్తే ఆశించినది మాత్రమే వచ్చి రాడు, ఆశించినది మాత్రమే ఎక్కువ రాదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏ పని అయినా సరే మొట్టమొదటి అడబుద్ధి ఎందుకు ఆయన అందుకు అందరూ మడగ మడగ తొందరంటే ఆయన ఎప్పుడు ఇవ్వాలంటే ఇప్పుడు ఈ ప్రకృతిలోంచి మాయలోంచి ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టాలనుకుంటే అప్పుడు విడిచిపెడతాడు. అది తొందర పడకూడదు, ఏదిరి పడకూడదు, తొందర పడకూడదు. మోక్షం కూడా అడగవలసిన పని లేదు. అది మనం ఎప్పుడు ముగ్గుతామో, ఎప్పుడు మన మనసు ఎప్పుడు తీయబడుతుందో, ఎప్పుడు మన మనసు పక్కవానికి వస్తుందో అది చూసుకుంటాడు. చూసుకుని ఆయన స్వరూపం మా భగవంతుడు మన ఉదయంగా ఉంటాడు, భగవంతుడే మన స్వరూపం కదా వ్యక్తం అవుతాడు. అది అంటే అది ఏది తని పని కోసం చెయ్యను, మాట మాట కోసం మాట్లాడు. తర్వాత భగవంతుని ప్రేమించటంలోని అసలు మనకు ఆనందం వచ్చే ఆయన ఇవ్వటంలో కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, భగవంతుని మనం ప్రేమించడం కానీ ఆనందం భగవంతుని ప్రేమిస్తున్నాం ఆయన ఏమిస్తాడో లేదో మనకి, భగవంతుని పూజిస్తున్నాం ఆయన ఇస్తున్నాడో లేదో, భగవంతుని జపిస్తున్నాం ఆయన మనకేమి ఇస్తాడో లేదో, ఇలా వ్యాపారంకి ఉండకూడదు. భక్తి వ్యాపారం భక్తి పనికి రాదు. తర్వాత ధ్యానం చేస్తాం భగవంతుని, ఆయన మనకి ఏదైనా ఇస్తాడో లేదో, ఏంటి ఇచ్చేది ఏంటి, ఏమి ఇస్తాడో ఇస్తే అన్ని ఆయన ఇచ్చి అన్ని కాల ప్రభావంలో పట్టుకో, ఆయన అడగలకనే ఆయన ఇచ్చి ఏం లేదు. మనం ఏం చేస్తామంటే భగవంతుని వదిలేస్తున్నాం, ఆయన ఇచ్చి వస్తువుల కోసం ఎదురు చూస్తున్నాం. ఆయన ఇచ్చి వస్తువులు అంటే మన శరీరం ఎంతకాలం ఉంటుంది, ఆయన ఇచ్చి వస్తువులు అంటే అన్ని కాల ప్రవాహంలో కొట్టింది. మన కాల ప్రవాహంలో మన శరీరం కొట్టుకుపోయి మన శరీరం ఉండదు. అలాగే ఆయన ఇచ్చినటువంటి ఏదైనా ప్రజెంటేషన్స్ ఇచ్చిన అయ్యో అన్ని కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఆయన ఇస్తాడు ఇవ్వడు అది ఆయన ఇష్టం, మీరు ఊరుకోండి. అది భక్తి అంటే ఆయన ఇస్తాడు లేకపోతే ఇవ్వడు. ప్రశ్నించుంది మీరు, ప్రశ్నిస్తే మీకు భక్తి చెడిపోతుంది, శరణాగచ్చుడు భక్తి చెడిపోతుంది, శరణాగతి చెడిపోతుంది. అంటే ఏమీ ప్రశ్నించొద్దు. అంటే భక్తి భక్తి కోసమే, ప్రేమ ప్రేమ కోసమే, ఇవి అడగటం అనేది మానేయాలి. అది అసలు అడగటం మా అడిగే అలవాటు పెరుగుతుంటే మనస్సు పెరుగుతుంది. అడిగే భగవంతుని అడిగే అలవాటు మనం మానేసామనుకోండి, మనకి ఏ అవసరాలు ఇస్తాడు, మనకి ఏ అవసరం మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు, మనకంటే వివేకవంతుడు, మనకి ఏ అవసరం ఇచ్చి మన అవసరాలు ఇచ్చి అన్నీ ఇచ్చిన చోటు మోక్షం కూడా ఇస్తాడు. కానీ మన దురదృష్టం ఏంటంటే ఏమి అడగకపోతే ఎప్పుడైనా తొందరపడి అడగటం. ఆయన 100 రూపాయలు ఇవ్వాలనుకుంటాడు అనుకోండి, మనం తొందరపడి అడిగిస్తే 1 రూపాయి ఇచ్చి పంపేస్తాడు, నష్టం. ఏ విషయం నన్ను గురించి ఉదాహరణకి మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను. మనకి తర్వాత అడగటం వల్ల ఏమవుతుందంటే మనసు కలుషితం అవుతుంది. నేను మీ ఇంటికి రావచ్చు, మీరు కాఫీ ఇస్తారని రాకూడదు. మీ ఇంటికి వస్తే మీరు కాఫీ ఇస్తే నేను తీసుకోవచ్చు, అది భక్తి భక్తి పద్ధతి. కానీ మీరు కాఫీ ఇస్తారని నేను వస్తానుకోండి, నా మనసు కలుషితం అయిపోతుంది. కానీ మీ ఇంటికి వస్తే మీరు కాఫీ ఇస్తారనుకోండి, నేను తీసుకుంటే నా మనసు కలుషితం అవుతుంది. ఇది ఇక్కడ కోరిక లేని పని, కర్తలేని కర్మ, కోరిక లేనటువంటి కర్మ. అంటే ఇవన్నీ కూడా ఈ జపము ధ్యానము, ఆ జపం చేసేటప్పుడే మీకు ఆనందం రావాలి, ఆ సంతోషం రావాలి. ధ్యానం చేసేటప్పుడే ఆనందం వచ్చేయాలి, ఆ పని చేసేటప్పుడే ఆనందం. ఏదైనా పని చేస్తాం అనుకోండి, ఆ పని చేసేటప్పుడే మనకు ఆనందం కలగాలి. ఈ పని ఎప్పుడు కలుగుతుందో, ఫలితం కోసం ఎదురు చూడకుండా ఉంటే ఆనందం కలుగుతుంది. మీరు కర్మ ఫలం కోసం ఎదురు చూడకుండా పని చేస్తుంటే పని చేసేటప్పుడే ఆనందం. ఇట్ గీస్ ప్రెజర్, వర్క్ గీస్ ప్రెజర్. పని మనకు ఆనందాన్ని ఇచ్చేస్తుంది, ఫలితం దాకా ఎదురు చూడక్కర్లేదు. చదువు మనం చదువు మనం చదువు మీద నిజంగా శ్రద్ధ ఉంటే పరీక్షల కోసం రిజల్ట్స్ కోసం చూడక్కర్లేదు, చదువే మనకు ఆనందాన్ని ఇచ్చేస్తుంది. పరిస్థితుడికి మామూలుగా రొటీన్లో రాస్తాం, చదువు వల్ల ఆనందం వచ్చేయాలి అసలు, అలాగే పని వల్ల ఆనందం వచ్చేయాలి. చచ్చిపోవడానికి సాధన అక్కర్లేదు, బతికొంటానికి సాధన కావాలి. చచ్చిపోవడానికి ధైర్యం అక్కర్లేదు, బతికొంటానికి ధైర్యం కావాలి. అంటే సార్ ఆత్మవిశ్వాసం విడిచిపెట్టద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, ప్రభు అనేవాడు ఒకడున్నాడు, మనకి యజమాని అనేవాడు ఒకడున్నాడు. సజీవుని విశ్వాసం అంటే మనం పోగొట్టుకోకుండా కాపలా కాసుకోవాలి. చదివే పుస్తకాల విషయంలో, చేసే స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉంటారు. సొంత ఆలోచన విడిచిపెట్టకూడదు, నిదానంగా ఉండాలి. మన ఆలోచన మనం విడిచిపెట్టకూడదు, అది నేర్చుకోవాలి బాగా. మనం తెలివిని మనం భవిష్యత్తు కాలంలో రాబోయే కాలంలో ధనం లేని వాడు బతకగలరు, కానీ తెలివి లేని వాడు బతకలేరు. మీ అబ్బాయికి 10 కోట్లు సంపాదించి ఇచ్చాడు, తెలివితేటలు నేర్చకపోతే మీరు బతుకుండగానే 10 కోట్లు పోతాయి. భవిష్యత్తు కాలంలో డబ్బు ఒకటి ఉందనుకుని తెలివి లేదనుకుని వాడు జీవించలేడు. రాబోయే కాలం అట్టుండదు. అంటే వివేకం అవసరం, ఆ తెలివి అవసరం, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అవసరం, సమాజంతో ఎటువంటి అనుబంధం ఉండాలి, ఎంతవరకు అనుబంధం ఉండాలి అది కూడా ముఖ్యం. కానీ పని కూడా దేవుడే, అది గుర్తింపులు లేకుండా చెయ్యాలి. పని కూడా దేవుడితో సమానమే, ఈ గుర్తింపులు లేకుండా చెయ్యాలి. ఆ గుర్తింపుతో పని లేదు. ఎవరికి గుర్తింపు ఆత్మ కోరదు, గుర్తింపు చైతన్యం కోరదు, గుర్తింపు అహంభావన కోరుతుంది. గుర్తింపులు కావాలని అనుకునేది అహంభావన, ఎవరైనా ఇతరులు గుర్తించి పెరిగేది అహంభావన. అంటే బాహ్యంగా మనం బాగున్నట్టు కనిపిస్తున్నా, మూలంలో నశిస్తూ ఉంటాం. బాహ్యంగా ఉన్నదానే ఉన్నాం, బాగా ఉన్నాం, కానీ మూలంలో మటుకు నశిస్తూ ఉంటాం గుర్తింపుల వల్ల. అంటే పని మటుకు మనం ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళాలి. పని పని కోసమే చేయాలి. వచ్చిందో వస్తుందో రానదేగా రాదు. భగవంతుడు ఏం చెప్పాడంటే, నీ చేతిలో ఉన్న పని వదిలేస్తున్నావు, నా చేతిలో ఉన్న పని గురించి అస్తమానం ఆలోచిస్తామంట. నీ చేతిలో ఉన్న పని గురించి నువ్వు పట్టించుకుంటలేదు, నా చేతిలో ఉన్న పని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. టైం వేస్ట్ చేసుకుంటున్నావు, కాలం పాడు చేసుకుంటున్నావు, సమయాన్ని పాడు చేసుకుంటున్నావు, ధనాన్ని పాడు చేసుకుంటున్నావు, అన్ని వేస్ట్ అయిపోతున్నాయి. నీకు ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావు, శక్తిని వృధా చేసుకుంటున్నావు. అంటే నా చేతిలో ఉన్న పని నీకు ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏ జన్మలో నీకు ఆ కర్మఫలంతో అనుసంధానం పెట్టాలని నేను చూసుకుంటాను. నీ చేతిలో ఉన్న పని నువ్వు జాగ్రత్తగా చెయ్యి. నువ్వేం చేస్తున్నావు, నీ చేతిలో ఉన్న పని వదిలేసి నా చేతిలో ఉన్న వస్తువు కోసం చూస్తున్నావు. అది కాదు, నీ చేతిలో ఉన్న పని విడిచిపెట్టవు. నా చేతిలో ఉన్న వస్తువు నీకు ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అదంతా నేను చూసుకుంటాను. ఆ టైం అంతా నేను చూసుకుంటాను. అంటే నువ్వు చేసే పని నువ్వు శ్రద్ధగా చెయ్యి. మిగతా వదిలేనాకు ఆ పని అంతా నేను చూసుకుంటాను. నీ యావత్ సృష్టి భారం మోసేవాడిని ఒక్క భారం మోయలేను. మొత్తం ప్రపంచాన్ని మోస్తున్నాను నేను, నీ ఒక్క భారాన్ని ఒక్కడే నాకు బరువు. కోప కారణంగా భయ ప్రేరణగా ఏ పని చేయండి. మీరు చెయ్యాలంటే నిర్మలంగా చేయండి, నిర్మల నిశ్చలంగా చేయండి. ఈ పని చేయకపోతే మనకి ఏమైనా భయం కలుగుతుంది. భయం వల్ల ఏ పని చేయండి, తర్వాత కోపం వల్ల ఏ పని చేయండి. మీరు ఆ పని చేయాలంటే చేయండి, వదిలేయండి. అక్కడతో భయపడి చేయొద్దు, ఉద్రేకం వల్ల చేయొద్దు, కోపం వల్ల చేయండి. బ్యాడ్ టీచర్ ఫీల్ ఏ బ్యాడ్ టీచర్ యాంగర్ యాంగర్ సో ఇది బ్యాడ్ టీచర్. అంటే బ్యాడ్ టీచర్స్ జరిగి వెళ్ళొద్దాం. అలా భయ ప్రేరణ కదా, నేను ఎదురు భయం నుంచి ప్రేరణ మాట్లాడుతున్నాను అనుకోండి. ఆ భయమైన వాడు నాకు ఇక్కడ టీచర్గా ఉన్నాడు. దైవం నాకు టీచర్గా లేడు, భగవంతుడు నాకు టీచర్గా లేడు, నా కాన్షియస్నెస్ నాకు టీచర్గా లేడు. భయపడి నేను ఎదురు మాట్లాడతాను. నీకు ఎవరు టీచర్గా ఎవరున్నాడు, భయం ఉంది. ఇది భయం వల్ల నేను మాట్లాడుతున్నాడు, నాకు మంచిది కాదు, నీకు మంచిది కాదు. ఇది బ్యాడ్ టీచర్. హీ ఇస్ ఎ బ్యాడ్ టీచర్. జలస్ ఇస్ ఎ బ్యాడ్ టీచర్. యాంగర్ ఇస్ ఎ బ్యాడ్ టీచర్. అటువంటి టీచర్స్ దగ్గరికి దూరంగా ఉండమని. సరే, నిన్న మనం చెప్పుకున్న రివ్యూ చెప్పుకున్నాం. పని చేయడానికి ధైర్యం ఉండాలి, కానీ పని విడిచిపెట్టేయడానికి ధైర్యం అక్కర్లేదు. బతకడానికి ధైర్యం ఉండాలి, కానీ చావటానికి ధైర్యం అక్కర్లేదు. నేర్చుకోవడానికి ధైర్యం ఉండాలి, కానీ సందర్భంలో కూర్చోవడానికి ధైర్యం అక్కర్లేదు. అంటే మీరు జీవించడానికి సరిపడని గాంధీ గారంత ధైర్యం మనకు లేకపోయినా జీవించడానికి సరిపడిన ధైర్యం అని నేర్చుకోండి. అది నిన్నటి సారాంశం. అహమృత్తి ఉదయించిన తర్వాత ఇక్కడ దొంగనీడి గురించి నిజమైందని గురించి ఇక్కడ చెప్తున్నారు. మనం ఏదైతే నేనే అంటున్నావు, నేను మనం చెప్పాం కదా, జీవుడు లోకము జయముడు. ఈ జీవుని ఉద్దేశం లోకాన్ని దేవుణ్ణి పట్టుకున్నాం. ఆ లోకాన్ని దేవుణ్ణి కల్పించింది ఈ జీవుడు. ఈ కల్పితానికంటే ఎవరైతే కారణమో వాడిని విడిచిపెట్టేస్తున్నావు, వాడిని బోలెక్కించట్లేదు, వాడిని విచారణ చేయటం లేదు. ఈ వదిలేసి నీ కల్పించిన విషయాల కింద నువ్వు కల్పించే విషయాల కింద పడతావు, లేదా ఎంతకాలం పడతావు. అసత్యం నుంచి సత్యంలోకి ఎప్పుడు వస్తావు, చీకట్లోంచి విలువలోకి ఎప్పుడు వస్తావు, అశాంతి నుంచి శాంతిలోకి ఎప్పుడు వస్తావు, ప్రతితరంలోంచి ధైర్యంలోకి ఎప్పుడు వస్తావు అని నన్ను అడిగారు భగవాన్. ఆ మాట ఇప్పుడు మనం కంటిన్యూ చేసుకున్నాం. సైన్స్ అంటే ఏమి లేదు. నువ్వు అసత్యంలోంచి సత్యంలోకి రావడం, దానికి మించిన సైన్స్ ఏదో ప్రపంచంలో. అసత్యాన్ని తీసుకొచ్చి సత్యంలోకి రావడానికి అదే సైన్స్. నువ్వు నిజం కాదని నిజం అనుకుంటే సైన్స్ కాదు. నువ్వు నిజం కాదని నిజం అనుకుంటే దాన్ని విడిచిపెట్టి నిజాన్ని పట్టుకోవడం సైన్స్. అది దేశంలో ఒక నేను నీకు ఉదయిస్తుంది. నేను గురించి కన్నడ పడకండి, అది దానికి వాడకం. దాన్ని ఎక్కువ వాడతాం జీవితంలో. మనం ఎక్కువ రోజు వాడేది నేను అది బతకడం. దానికోసం బతుకుతున్నాం. ప్రతి మానవుడు కూడా వాడు అహంభావం కోసమే జీవిస్తూ ఉంటాడు. మనం ఒకసారి అంతర్దృష్టితో అంతర్మదనం చేసుకుంటే మనం అహంభావన కోసం వ్యక్తి భావన కోసం జీవిస్తున్నాం సంగతి మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే మన అంచనా మన గురించి మన గురించి ఒక అంచనా ఉండాలి మనకు. మనకి ఎంతవరకు మైనస్ ఎంతవరకు ప్లస్ అనేది మన గురించి మనకు అంచనా ఉండాలి. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే అహం వృత్తి ఉదయించిన తర్వాత దేహంతో మనస్సుతో ఇంద్రియాలతో ఈ తాదాత్యం పొందుతాను. అంటే గాఢ నిద్రలో మనకి అహం వృత్తి లేదు, గాఢ నిద్రలో ఈ దొంగలేం లేదు, అక్కడ అణిగిపోయాం. గాఢ నిద్రలో మనకి దేహంతో తాదాత్యం లేదు. గాఢ నిద్రతోటి నేను అలాగున్నాను ఇలాగున్నానని గాఢ నిద్రలో మనం అనుకో ఎప్పుడు అనుకుంటాం? దేహంతో తాదాత్యం పొందిన నేను, మనస్సుతోడు తాదాత్యం పొందిన నేను, ఇంద్రియాలతో తాదాత్యం పొందిన నేను, పరిసరాలతో తాదాత్యం పొందిన నేను, పార్టీలతో తాదాత్యం పొందిన నేను వచ్చిన తర్వాత నేను అలా ఉన్నాను ఎలా ఉన్నాను అనుకుంటుంది. అలా ఉన్నాను ఎలా ఉన్నాను అనుకున్నటువంటి అహంభావన పెరుగుతూ ఉంటుంది. దేహభావన పెరుగుతుంది, వ్యక్తి భావన పెరుగుతుంది, శవభావన పెరుగుతుంది, శవభావన తగ్గుతుంది. మీరు ఎలా ఉన్నారు మీరు అనుకున్నట్టు మీరు లేరు. మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి, అలా ఉన్నాం ఇలాగున్నామని అలా లేరు. మీరు ఆత్మగానే ఉన్నారు, అది ఇక్కడ పదం అంటారు. మీరు అనుకున్నట్టుగా మీరు లేరు, అనుకోండి, ఇష్టం వచ్చినట్టు అనుకోండి, అలా మీరు లేరు. అసలు అలాగున్నాం ఇలాగున్నాం అనుకుంటే సత్యాన్ని విడిచిపెట్టి అసత్యం ఇదికి దొడ్లుకుంటూ వెళ్ళిపోవటం, నిరుగుని విడిచిపెట్టి చేరట్లోకి వెళ్ళటం. కొంతమందికి చీకటి అంటే ఎంత ఇష్టంగా ఉంటుందంటే అందరూ బయటికి రమ్మంటే గారు ఇదే బాగుంది అనుకుంటారు, అలవాటు అయితే. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, పేడలో ఉన్న పురుగులు తీసుకొచ్చిన బంగారు గిన్నెలు వేసిన ఉండవు, పేడలో అంతా అలవాటు అయిపోయింది, నువ్వు బంగారు గిన్నెలో పెట్టచ్చు ఆ పురుగుల్ని నెమ్మదిగా పాకి మాడి పేడలోకి వెళ్ళిపోతాయి. కొంతమంది బద్ధజీవులు ఉంటారు, వాళ్ళు అనిశారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెబితే వినరు, శ్రవణం చేయరు. అసలు అంటే వాడికి చీకటే ఇంక చీకటే ఇష్టంగా ఉంటుంది వాడు, వాళ్ళే బద్ధజీవులు అంటారు వాళ్ళు. అంటే నీ ఇంద్రియాలతో నువ్వు గాఢ నిద్రలో నీకు దేనితో కాదాక్షం లేదు. ఒక కులంతో కానీ, మతంతో కానీ, దేహంతో కానీ, ఒక పార్టీతో కానీ, ఒక సెక్స్ తోటి కానీ, నీకున్న ప్రాపర్టీతో కానీ దేనితోటి గాఢ నిద్రలతో కాదాక్షం లేని కన్ను ఉన్నావు. అక్కడి నుంచి జాగ్రత్త వ్యవస్థలోకి వచ్చేటప్పుడు గాఢ నిద్ర కూడా మన గురువుతో సమానం. అక్కడి నుంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పటికీ ఆ గాఢ నిద్రలోంచే సముద్రంలో బుడగలాగా, నీటిలో బుడగలాగా, నేను అనే తరం పక్క నుంచి వస్తుంది బుడగలాగా. ఆ బుడగను పోగొట్టుకోవటం సాధన కానీ, బుడగపోతే మనం పోతామని అనుకుంటున్నాం. బుడగ పోదు సముద్రం అవుతుంది. ఈ అహంభావన పోతే మనం పోతామని అనుకుంటాం, అహంభావన పోతే మనం పోవం, ఆత్మ అవుతాం, చైతన్యం. ఇంకా శరీరంలో రావక్కర్లేదు, శవాలను మొదలెక్కర్లేదు. ఆత్మ సాక్షాత్కారం అయ్యే వరకు, ఆత్మ దర్శనం అయ్యే వరకు ప్రతి జీవుని భయం వెంటాడుతుంది, అశాంతి వెంటాడుతుంది, శవాలు వెంటాడుతాయి, అంటే పునర్జన్మలు వెంటాడుతాయి, మాన్సన్స్ అంతా వెంటాడుతాం. ఎప్పుడు నీకు ఆత్మజ్ఞానం కలిగే వరకు, ఆత్మానుభవం కలిగే వరకు, నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు అనుభూతికి వచ్చే వరకు నువ్వు కాని వెంట నేను వెంటాడుతాం. ఇక్కడ ఉన్నారు నువ్వు శాంతిగా ఉన్నావు, సుఖంగా ఉన్నావు అని చెప్పగలిగిన వారు ఎవరున్నారు? మహాత్మా గాంధీ గారు ఎంతో ఆయన సాధన అవుతారు. ఆయన చెప్పాడు చివరి రోజుల్లో కూడా నాకు ముసలితనం వచ్చే కూడా నాకు స్వప్నంలో నా బలహీనతలు నాకు తెలుస్తున్నాయి. నాకు ముసలితనం వచ్చిన తర్వాత, పెద్ద వయసు వచ్చిన తర్వాత జాగ్రత్త అవస్థలో తెలుగుతుండేది నాకు, ఆ స్వప్నావస్థలో నాకు తెలియని బలహీనతలు అవి నాకు స్వప్నావస్థలో తెలుస్తున్నాయి. భగవంతుని స్వప్నావస్థ ఎందుకు పెట్టాడు అంటే నీకున్న బలహీనతలు తెలియటానికి. స్వప్నావస్థ కూడా గురియే, స్వప్నావస్థలో మనం ఏం పనిచేయం, గాఢ నిద్రలో విశ్రాంతి తీసుకుంటాం, జాగ్రత్త వ్యవస్థలో పని చేసుకుంటాం, స్వప్నావస్థ ఎందుకు పనికిరాదనుకుంటాం అది కూడా మన గురువే. ఆ స్వప్నావస్థలో మనం ఉన్న బలహీనతలు తెలుస్తూ ఉంటాం. తాదాక్ష్యం తప్పుగా నీ మనస్సుతో నువ్వు కాని దానితో తాదాక్ష్యం పొందుతున్నావు, మనస్సుతో తాదాక్ష్యం పొందుతావు. ఇంకోటి రెండు నిజం కాదు. 24 గంటలు శ్మశానానికి ఎన్ని వరకు, వలకట్లోకి వెళ్ళే వరకు, కాలి 3 అయ్యే వరకు మనకు రెండే పనులు ఉన్నాయి. ఒకటి దేహంతో తాదాచ్చు, రెండు మనస్సుతో తాదాచ్చు. ఇంక ఇంకో పని లేదు మనకు. అసలు చెప్పండి, ఈ స్నానం చేసేవారి పని అదే, పొందితే దేహంతో తాదాచ్యం పొందటం. మీలో మిమ్మల్ని అడగని ఎంత మనస్సు, మీ మనస్సు ఎంత మంచిదని అంటానుకోండి, నీకు పొంగి వచ్చేసి అంటే దేనితో తాదాచ్యం పొందుతున్నారు, మనస్సుతో తాదాచ్యం. ఈ రెండు నిజం కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనస్సు నిజం కాదు, దేహం నిజం కాదు. చూడండి, స్నేహితులు విరోధులు అవుతా ఉంటారు, విరోధులు స్నేహితులు అవుతా ఉంటారు, విరోధులు స్నేహితులు అవుతా ఉంటారు, స్నేహితులు విరోధులు అవుతా ఉంటారు. ఆ జన్మాంతర అనుబంధం లేకపోతే శ్మశానానికి వెళ్ళే వరకు వారి స్నేహం నిలబడదు. జన్మాంతర అనుబంధం ఉంటే నిలబడదు. ఇప్పుడు అత్త కోళ్ళ ఉన్నారనుకోండి, అక్కడ పొరపాటు ఉండొచ్చు, కోళ్ళ పొరపాటు అది పూర్వజన్మ అనుబంధం ఉంటే ఒకరి పొరపాటు ఒకరు మన్నించుకుంటారు, లేకపోతే రోడ్డు మీద పడిపోతారు. ఎందుకు నేను ఎందుకు చెప్తున్నా అంటే రెండు నిజం కాదు, దేహం ఎంత నిజం కాదు, మనసు కూడా అంతే. ఆ రెండు నిజం కూడా తెలియటం మనకు పడేమీ లేదండి. ఇంకా మనకు సత్యం ఎలా తెలుస్తుంది? మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే మీ మనసులో బాధపడటం వికారం వచ్చేస్తుంది. ఎవరైనా పొగిదారనుకోండి, మీకు మనసుతో కాలాక్షి లేనప్పుడు ఎవరైనా స్వాతంత్రం చేసిన ఏమనిపించదు, విమర్శించినా ఏమనిపించింది, మనసుతో కాలాక్షి లేనప్పుడు. అలాగే మీకు దేహంతో కాలాక్షి లేనప్పుడు అది పుట్టిన ఏం లేదు, చనిపోయినాడు, అది పడుకునే పేరుకుని చచ్చిపోతే నీకేలా, దాని గొడవ నీకేలా. ఆ రెండు నిజం కాదు, ఏ రెండు నిజం కాదు, దేహం నిజం కాదు, దేహం ఎంత నిజం కాదు, మనస్సు కూడా అంత నిజం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, దేహం ఎంత నిజం కాదు, మనసు కూడా. మీకు పూర్ణభావాలు రేపు ఉండవు. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తానుకోండి, నాన్నగారు ఏదో భగవంతుని గురించి, నాన్నగారు ఏదో భగవంతుని గురించి చెప్తారండి, ఆ భగవంతుని లేడు కదా అని రోడ్డు మీద ఎవరికి అంటాడనుకోండి, ఏమో అదే కాబోసు అనుకుంటుంది మనసు. అది నిజం ఏంటి? అలా చాలామంది చూశాను నేను. రోడ్డు మీదకి వెళ్తారనుకోండి, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు నాన్నగారు భగవంతుని గురించి చెప్పారండి వెంటనే కూర్చొని, నాన్నగారు భగవంతుని గురించి చెప్పారండి, అసలు భగవంతుని ఏడు కదా అంటారనుకోండి ఎవడప్పుడు, ఒకవేళ అదే నిజం కాబోదు మళ్ళీ మీకు అనిపిస్తుంది. ఇంకా అది నిజం కాదు, ఏది నిజం కాదు, అది మనసే నిజం కాదు. మనం ఏమనుకుంటున్నామంటే దేహం నిజం కాదు, మనసు నిజం అనుకుంటున్నాం. దేహం ఎంత నిజం కాదు, మనసు కూడా అంతే నిజం కాదు. ఇప్పుడు చూడండి, మనకు 10 సంవత్సరాలు పూర్వం ఉన్న శరీరం ఇప్పుడు లేదు, ఇంకో 4 సంవత్సరాలు అయితే ఇంకా ముడతలు పడిపోతుంది, ఇంకా కొంచెం వయసు వస్తే కర్ర వస్తుంది. మూడో కాలు కర్ర, మూడో కాలు అంటారు. కొంత వయసు వచ్చేటప్పుడు మూడో కాలు లేకపోతే నడవలేదు. ఇంట్లో వాళ్ళు ఏమో పోతే బాగుంది వీళ్ళనుకుంటారు, వాళ్ళకాడేమో అక్కడికి వస్తే బాగుంది అది అనుకుంటారు. ఇంకోళ్ళు కూడా పైకి మనతో ధైర్యంగా మాట్లాడినా మనం మంచం పడితే ముసలి వెళ్ళిపోతేనే బాగుంది, ఏంటో ప్రాణం చేస్తున్నాడు అనుకుంటారు, పైకి మామిడిగానే చూస్తూ ఉంటారు. వలకాడని నా దగ్గరికి ఎప్పుడు వస్తున్నాం, వలకాడు కనిపెట్టుకుంటుంది. ఇంట్లో వాళ్ళు ఏమి ఎప్పుడు పోతాడని ఇంట్లో వాళ్ళు కనిపెట్టుకుంటారు. మెకానికల్ ఇవన్నీ మన ప్రేమ రేంజనేదంక, ఇవన్నీ యాంత్రిక. మన ప్రేమలన్నీ మన మనసు అంత నిజము, మన అహంకారం అంత నిజము, మన ప్రేమలు కూడా మనసు నిజం కాదు. ఈవేళ మీరు నాకు స్నేహితులుగా ఉండొచ్చు, ఈరోజు కావచ్చు. అదే యేసుక్రీస్తు చెప్పాడు, తన శిష్యుల్లో 30 రూపాయలు లంచం పుచ్చుకుని యేసుక్రీస్తుని బట్టి ఇచ్చాను, ఇంత చేస్తే 30 రూపాయలు లంచం. ఇంకా మనసు నిజం కాదు. ఇప్పుడు మనకి ఎవరైనా విరోధి అపకారం చేశాడనుకోండి, మనకేమనిపిస్తుంది? స్నేహితులు అపకారం చేస్తే ఏంటి, స్నేహితులు ఎలా చేశాడు అనుకుంటా. అదే జూడస్ సీజర్ అంటాడు, అందరూ పోయించారు, 4-5 పొడుస్తారు సీజర్ని చంపేసే ముందు, ఆ చివరి పోటీ పెట్టి బోటస్ పొడుస్తాడు. ఆ చివరి ఇలా ప్రాణం పోతుంది, ఎలా చూస్తూ ఉంటాడు ఎవడు సీజరు, ఆ చివరి పోటీ ఇంకా బోటస్ పొడుస్తాడు. ఆ బోటస్ పొడిచి మిగతా వాళ్ళు మిగతా పోట్లు అయిన తనకి బాధ కలిగేటట్టు జూడస్ సీజర్కి, తన కూడా ఉండి తన స్నేహంగా ఉండి పైగా తన హృదయపూర్వకంగా ఎవరినైతే నమ్ముతున్నాడో, తన పోస్ట్ తన అనంతరం ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నాడో వాళ్ళని చూసి, బ్రోటస్ ఇంటూ బ్రోటస్ బ్రోటస్, నువ్వు కూడా ఈ జనంలో కలిసిపోయావా అంటాడు శ్రీధర్. అంటాడు లాస్ట్ మాట అంటాడు తన ప్రాణం, అంటే మిగతా వాళ్ళు పొడిచిన పొడుపుల కంటే బ్రోటస్ యొక్క పొడిచి ఎక్కువ, ఆ కత్తి పోటు ఎక్కువ బాధ కలిగింది శ్రీధర్ అని చెప్తాడు. అంటే మీకు ఇవన్నీ కాలక్షేపం కోసం, మన శరీరం కాదు, మీకన్నీ కాలక్షేపం కోసం చెప్పడం లేదు, మన శరీరం. ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, లేకపోతే మీ భర్త ఎవరని కూర ఏమి బాగలేదు, కూర పాడు చేసామని మీ భర్త అంటే అనుకోండి, అంటే ఆయన మీద మీ మనసు మారిపోతుంది. మీ భర్త మీద మీకు ప్రేమ ఉన్నా మాట వల్ల మీ మనసులో ఎంతో కొంత వికారం వచ్చేస్తుంది. ఏం చేయాలి నిజం కాదు. కొంతమంది లేడీస్ అంటే సంపాదన లేదు, ఇలా పేర్లు సిద్ధపెడతాను సిద్ధమవుతున్నాడు, సంపాదన ఎలా లేదు, కూర బాగుంటే పేర్లు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు మా ఆయన అంటా ఉంటారు. సార్ సార్ ఇంటికి వచ్చి చుట్టంగా కూర్చుంటున్నాడు భోజనానికి, సంపాదన ఏం లేదు, పైగా పేర్లు కూడా సిద్ధమైనా కూర బాగాలేదు. ఈ మనస్సు అని ఏంటి, మనసు చేస్తా అది నిజం కాదని చెప్పడం కోసం ఇది చెప్తున్నాను, అది అంతకంటే ఏమి లేదు. మనసు నిజం కాదని చెప్పడం, మనసు కూడా నిజం కాదు, ఇప్పుడు మన మనసు కూడా నిజం కాదు. ఇంకోటి అది కూడా మనతో 24 గంటలు ఉంటుంది, జాగ్రత్త అవస్థలో ఉంటుంది, మరి సపోజ్ గాఢ నిద్రలో మనం విడిచిపెట్టేస్తుంది. ఎందుకు విడిచిపెట్టేస్తుంది? దేశం ఏ రకంగా అయితే మనం విడిచిపెట్టేస్తున్నాం, మన మనసు కూడా అలా విడిచిపెట్టేస్తుంది. ఇప్పుడు గాఢ నిద్రలు అది మనం కాదు కాబట్టి, ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన అందరికంటే గొప్ప గురువు గాఢ నిద్ర. ఇంటి గొప్ప గురువు అంటే గాఢ నిద్రలో మనం కాయంతో విడిపోతాం, బంధువులతోటి స్నేహితులతోటి వికారాలతోటి శమనంతో నిర్గుణంతో రూపాలతోటి అరూపాలతో నూనెతోటి తెలిసిన వాడితోటి తెలియని వాడితోటి మొత్తం గాఢ నిద్రలో ప్రపంచంతో దేవుడితోటి వ్యవహారాలతోటి దేవతలతోటి నరులతోటి మొత్తం అన్ని సంబంధాలు చేయకపోతాం మనం కాని దాంతో విడిపోతాం. ఒక గాఢ నిద్రలో మటుకి మనం మనంగా ఉంటాం. అది కూడా గాఢ నిద్రను కూడా మీరు గురే మీరు శివుని ఎలా స్మరించుకుంటున్నారు విష్ణుని ఎలా స్మరించుకుంటున్నారు ఎప్పుడైనా గాఢ నిద్రను కూడా స్మరించుకుంటాం. అది కూడా గురువుతోడు సమానం. అది కాని దాంతో తాదాక్ష్యం పొందుతున్నాం. ఈ తిరస్కారం చెప్పు నీ హృదయంలో ఒక నేనుంది నిజమైన నేనుంది అది దేవుడు తాదాక్ష్యం పొందదు. అలా చేశాను ఇలా చేశాను అది చేశాను ఇది చేశాను అది అనుకోను అది చేశాను ఇది చేశానని నేను ఏదైతే అనుకుంటాందో ఆ నేను పోగొట్టుకోవడానికి శాస్త్రం లేకపోతే శాస్త్రంతో పనేముంది. నువ్వు అది సాధించాను ఇది సాధించాను అని ఏనేనైతే అనుకుంటాడు నేను ఎలా ఉన్నానో ఎలా ఉన్నానో ఏనేనైతే అనుకుంటాడు నేనులోంచి అసత్యమైన నేనులోంచి నిజ నేనులోంచి ఆ కృత్రిమ నేనులోంచి ఆ దొంగ నేనులోంచి నేను విడుదల చేయడానికే శాస్త్రం యొక్క ప్రయోజనం. శాస్త్రం యొక్క ప్రయోజనం కాలక్షేపం కోసం కాదు, నేను అసత్యంలోంచి సత్యంలోకి తీసుకురావడానికి. అది కిమ్లీ సైన్స్, ఆ రాయల్ సైన్స్. అది కృష్ణుడు చెప్పాడు గీతలో. సైన్సులు చాలా ఉన్నాయి, కెమిస్ట్రీ సైన్స్, బాటనీ సైన్స్, చాలా సైన్సులు ఉన్నాయి. కానీ అన్ని సైన్సుల కంటే గొప్ప సైన్స్ ఏంటంటే అసత్యంలోంచి సత్యంలోకి ఏది ఇజ్జైతే నేను తీసుకొస్తుందో మొత్తం అన్ని సైన్సులు కూడా అది చక్రవర్తి అదే రాజు అది కింగ్లీ సైన్స్ అని 9వ అధ్యాయంలో చెప్తాడు. ఈ కింగ్లీ సైన్స్ సైన్సులు చాలా ఉన్నాయి కానీ నేను పూర్తి కాని దాంట్లోంచి అసత్యంలోంచి సత్యంలోకి ఏది ఇజ్జైతే నేను తీసుకొస్తాను అది సైన్సుల్లోకి రాజు, సైన్సుల్లోకి చక్రవర్తి. దానికి మించిన సైన్స్ లేదు, దానికి సమానమైన సైన్స్ లేదు. మిగతా సైన్సులు నీ పొట్టంత నిజం, ఆ సైన్సులు కూడా అంతే నిజం. నీ లోపల ఒక శుద్ధమైన నీ ఉంది, ఒక పవిత్రమైన వస్తువు ఉంది, దానికి చాలా ఎలా ఉంటుందో తెలియదు. ఒక పవిత్రమైన వస్తువు ఉంది, అది శాంతిపూరితమైనది సుఖపూరితమైనది. దాని అది ఎప్పుడూ ఉంటుంది, దాని పనే ఉండటం. అది శాంతిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అది ఉండటమే, దానికి ఎట్టి కళంకం లేదు, దానికి ఎట్టి కళంకం లేదు. అంచేది నువ్వు కాని దాంట్లో నుంచి విడుదల పొందే వరకు ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం కాదు. అది పరిశుద్ధంగా ఉంది, పరిపూర్ణంగా ఉంది, నిత్యముగా ఉంది, దానికి ఆది లేదు, మధ్య లేదు, అంతం లేదు. అది నీయోగి ఉన్నావు. లోపల ఏదో పరమ పవిత్రమైన వస్తువు ఒకటి ఉండటమే కాదు, ఒక చావు లేని సత్పదార్థం మనం నీ హృదయంలో ఉండటమే కాదు, అది నీవై ఉన్నావు. అక్కడికి నిన్ను తీసుకెళ్తానికి గురువు చేసే సహాయ సహకారం. నీ హృదయంలో ఎక్కడైతే నువ్వు ఉన్నావో, నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడికి తీసుకెళ్ళడానికి గురువు నీకు సహకరించబట్టి వాడు గురువు కాదు రాక్షసుడు. ఒకవేళ వాడు గురువులా కనిపించింది వాడు గురువు కాదు రాక్షసుడు. ఈ వరంలో ఒక పదార్థం ఉంది, నిర్మలంగా ఉంది, నిశ్చలంగా ఉంది, ఏకంగా ఉంది. అది ఏకంగానే ఉంటుంది. వారు ఏమి చేయరు చూస్తూ ఉంటారు, మీరు చేసే పనులు వారు చూస్తూ ఉంటారు, కానీ వారు ఏమి చేయరు చూస్తారు. ఉన్నీ అనుకుంటున్నారంటే వారు కళ్ళు లేవు కదా, ఎలా చూస్తారని. వారే అక్షమణ వల్ల బలానే ఉన్నారంటే వారికి కళ్ళు లేకుండా చూసే, కళ్ళు లేకుండా చూడగలడే స్నానంతో ఈశ్వరుడు అట్లాడు. కాళ్ళు లేకుండా నడవగలగట్టింది, కళ్ళు లేకుండా చూడగలగట్టింది, నోరు లేకుండా మాట్లాడగలగట్టింది, అందుకని జయముడయ్యాలి. ఆయన చూడటానికి కళ్ళు అక్కర్లేదు, మన ఏదైనా వస్తువు చూడడానికి నేత్రాలు అవసరం, కానీ భగవంతుడు చూడటానికి నేత్రాలు అవసరం లేదు. మనకు రెండే చేతులు, మనకి రెండే చేతులు, పరమేశ్వరుడికి అనంతమైన అన్ని చేతులు ఆయనే. అంటే నీకు ఆది లేదు, అంతం లేదు. దానికి నీ హృదయంలో, నీ హృదయంలోనే సద్వస్తువుకి నువ్వు అనుకునే విషయాలకి ఏం సంబంధం లేదు. నువ్వు అనుకుని నీ ఇవన్నీ తలంపుడి దానికి జరిగేది సమ, అది పరిశుద్ధంగా ఉంది. దానికి ఆది లేదు, అంతం లేదు. ఆ పరిశుద్ధమైన ఆత్మ, ఆత్మ చైతన్యం హృదయంలో ఉంది, దానికి ఆది లేదు, అంతం లేదు. అంటే ఇదేమో పైకి ఈ దీనికి హెచ్చు తగ్గులు ఉంటాయి. దేనికి హెచ్చు తగ్గులు ఉంటాయి? నిజ దేనికి హెచ్చు తగ్గులు ఉంటాయి, నిజమైన దేనికి హెచ్చు తగ్గులు ఉంటాయి. యూనిఫార్మ్ గా ఉంటుంది, నిజమైన దేని యూనిఫార్మ్ గా ఉంటుంది. అబద్ధం నేను ఉజృంభిస్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది, పైకెడతా ఉంటుంది, కిందకు వస్తూ ఉంటుంది. వెనక స్థిమితం ఉండదు, శాంతి ఉండదు, మాటలో స్థిమితం ఉండదు, చూపులో స్థిమితం ఉండదు. ఇప్పుడు చూసిన ఏదో వస్తువు పోగొట్టినట్టుగా కనిపిస్తూ ఉంటారు కొంతమంది. ఈ మిథ్యాదేయులు ఎక్కువ బలంగా ఉన్నవాడు ఏం చేస్తారంటే, వాళ్ళకి సంతోషం వస్తే వాళ్ళు సంతోషిస్తారు, వాళ్ళకి దుఃఖం వస్తే మటుకు మనం అందరికీ పంచిపెడతా ఉంటారు. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే, వాళ్ళకి సంతోషం ఏదైనా వచ్చిందనుకో ఆ సంతోషం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి దుఃఖం వచ్చిందనుకో ఊరంతా తిరిగి పంచిపెడతారు. అది మారుతూ ఉంటుంది, ఏది నిజమైన నేనే మారదు, అసత్యమైన నేను మారుతూ ఉంటుంది. పైగా దానికి హెచ్చు తగ్గులు ఉంటాయి, అవన్నీ నేనని నీ తలంపులు, నీకు హెచ్చు తగ్గులు నీ తలంపులు. నేను మనం చెప్పుకున్న మాటలు తగ్గించుకోండి, తలంపులు తగ్గించుకోండి, ఊహలు తగ్గించుకోండి, ఇవి తగ్గించుకుంటేనే కానీ ఇవన్నీ కల్పించింది, మాటలు కల్పించింది, ఈ హెచ్చుతబ్బులు కల్పించింది, మాటల తలంపులు ఎక్కువ కల్పించింది, ఎక్కువ మీకు సంకల్పాలు తీసుకొచ్చేది దొంగనేనే. ఇవి తగ్గుతుంటే దానికి బలం తగ్గిపోతుంది, అప్పుడు నిజమైన నేను దగ్గరికి మీరు చేరుకోగలరు. సాధనలో ఒక భాగం లేదు, తలంపులు తగ్గించుకోవాలి, మాటలు తగ్గించుకోవాలి. వెర్ ఇజ్ విజడమ్, వెర్ ఇజ్ నాలెడ్జ్? నాలెడ్జ్ ఈజ్ ఇన్ సైలెన్స్, విజడమ్ ఈజ్ ఇన్ సైలెన్స్, పీస్ ఈజ్ ఇన్ సైలెన్స్. మాటల్లో లేదు శాంతి, మౌనంలో శాంతి ఉంది. మాటల్లో మాటల్లో ఉన్న జ్ఞానం కంటే మౌనంలో ఎక్కువ జ్ఞానం ఉంది, మాటల్లో కంటే మౌనంలో ఎక్కువ వివేకం ఉంది. కానీ అది గుర్తింపు మనకు రావటం లేదు. అది నేను ఈ మూల తలంపు, మీకు అనేక తలంపులు వస్తుంటాయి, మంచి తలంపులు వస్తుంటాయి, చెడు తలంపులు వస్తుంటాయి, కానీ ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి, ఏ నేనికి వస్తున్నాయని ప్రశ్నించు. ఈ తలంపులన్నీ మీకు అనేక తలంపులు వస్తూ ఉంటాయి, అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, మంచి రావచ్చు, చెడు రావచ్చు. ఈ దేహంతో తలాక్యం పొందే తలంపుకి ఇతర తలంపులు వస్తున్నాయి. ఈ దేహంతో తలాక్యం పొందే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? మీ హృదయంలోంచి వస్తుంది. అంటే దేహంతో ఏ తలంపు అయితే తలాక్యం పొందుతుందో, ఇప్పుడు మనం నేను నేను అంటున్నాం కూడా, అది కూడా నిరంకారం, అది కూడా తలంపు. మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, అన్ని తలంపులే. జీవితం అన్ని తలంపులే, పుట్టిన తలంపు, చావు తలంపు, స్నేహం తలంపు, నిరోధం తలంపు, ద్వేషం తలంపు, జీవితం అన్ని తలంపులే. మీకు ఏదైనా సంతోషం వస్తే అది కూడా తలంపే. మీకు ఎప్పుడైనా పొంగు వస్తే, ఒకరికి ఎమోషన్ వస్తే అది కూడా తలంపే. మీ శరీరం మరణిస్తుంది, అది కూడా నిరంకారం, అది కూడా తలంపే. ఈ మనసు అనేక వికారాలు వస్తాయి, అన్ని తలంపులే, ఇవి అన్ని తలంపులే. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై ది మైండ్. నీ లోపలంటేనే సత్యం తప్పించి, నీ హృదయంలోంటి బ్రహ్మను తప్పించి, నీ హృదయంలోంటి సహజమైనటువంటి శాంతి తప్పించి, ఏకంగా నీ హృదయంలోంటి ఏకంగా ఉన్న సద్వస్తు తప్పించి, మిగతాయన్నీ నీ చావు పుట్టుకతో సహా, నీ కష్ట సుఖాలతో సహా అన్ని మనసు యొక్క కల్పించని విషయాలు. ఇది నువ్వు నేర్చుకోవాలి. అన్నీ మనో కల్పితములు, బంధుత్వాలు మనో కల్పితములు, స్నేహాలు మనో కల్పితములు, వేరేలు కూడా మనో కల్పితములు. నేను ఎలా మాట్లాడారు ఏంటండి, వేరే మాట్లాడుతున్నారు మనం అంటాం అనుకో, వాళ్ళంటే నేను మనసు ఎలా అనిపించింది, ఏం చేయాలి ఎలా అనిపిస్తుంది అంటే మనసు నిజం కాదని తెలుస్తాను కదా. మనసు అంటే ఏమి లేదు, తలంపుల సమూహం. బలోని ఏమన్నానంటే దాన్ని ఊసే వదిలే అన్నారు. ఏం మాట్లాడ మనసు నువ్వు కాదు, నువ్వు కానప్పుడు దాని విషయమే వదిలేయంట. నువ్వు కాని దాన్ని నేనని ఎన్నిసార్లు అనుకున్నాను బాబు, మనసు నువ్వు కాదు, దాని చుట్టూరు తిరుగుతావు. మనసే నేను నువ్వు అనుకుంటావు అనుకో, నువ్వు కానిదాన్నప్పుడు నిజం కానిదాని నువ్వు నిజం అనుకోవడం లేదు, నిజం అవుతావు. అలాగే మనసు నువ్వు కాదు, మనసు నువ్వు కానప్పుడు మనసే నువ్వు అనుకోవటం నువ్వు మనసు అవ్వు. నువ్వు మనసు నేనే అనుకోవచ్చు, నువ్వు అది అనుకోవటం లేదు అవ్వు, అది నువ్వు కాదు. ఇంకా అదే నువ్వు అయితే దానం ఇద్దరు, దాంతో నువ్వు ఎందుకు వేరుపడిపోతున్నావు, ఎందుకు సెపరేట్ అవుతావు? ఇంకా భగవాన్ చెప్పేది ఏంటంటే, ఆ తలంపు దేహంతో తాదాక్ష్యం పొందే తలంపు, దాన్ని నేను నేనంటున్నాను చూడ, ఆ మూల తలంపుని, ఆ మొదటి తలంపుని, ఆ ప్రథమ దేహంతో తాదాక్ష్యం పొందే తలంపుని దాని మూలం వద్దకు తీసుకుపో. అది ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో దాని మూలం దగ్గరికి తీసుకెళ్ళిపో. అక్కడే శివుడు ఉన్నాడు, అక్కడే చైతన్యం ఉంది, అక్కడే అల్లా ఉన్నాడు, అక్కడే యెహోవా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? నీ హృదయంలోనే ఉన్నాడు. కానీ ఆ మూల తలంపుని ఆ మూలంలోకి తీసుకెళ్ళు, దాన్ని ఉద్రేకపరచకు. ఆ మూల తలంపుని మాట మాటకి ఉద్రేకపరచకు, మూల తలంపుకి మాట మాటికి వికారాలు రానివద్దు. దాన్ని మచ్చిగా చేసుకుని దాని మూలంలో దాన్ని తీసుకెళ్ళు. నీ మనసుతో నిరోధం పెట్టుకోవద్దు, నీ మనసుతో స్నేహం చేసుకుని దాంతో మ్యాక్సిమం పని చేయించుకో. నీ మనసు చేత దాని మూలంలోకి తీసుకెళ్ళి దాన్ని, దాని మూలంలోకి చూసే మనస్సు దాని మూలాన్ని చూసే వెంటనే అది నశిస్తుంది. నీ లోపల ఉంటాడు పరమాత్మనికి తానుగా వ్యక్తమవుతాడు, అది పరమస్థితి. అప్పుడు ఎటు చూసిన ఆనందమే ఆశ్చర్యవాళ్ళు ఉందండి. ప్రశ్న అడిగా చాలా చిక్కు ప్రశ్న, భగవాన్ అసలు మనసు లేదని చెప్తున్నారు, మరి మీకు మనసు ఉందా? భగవాన్
మనసు లేదని చెప్తున్నారు కదా, మనసు లేదు, ఉన్నది ఒకటే వస్తువు కదా, ఉన్నది చైతన్యమే, ఉన్నది బ్రహ్మమే అంటున్నారు కదా, మరి మీకు మనస్సు ఉందా అని ప్రశ్న. నాకు మనస్సు పోలేదు, ఉంది సాత్విక మనస్సు ఉంది. నాకు మనస్సు పోలేదు, ఉంది సాత్విక మనస్సు ఉంది. ఈ సాత్విక మనస్సును ఇంకా శుద్ధం చేస్తే ఇదే ఆత్మగా మారుతుంది. మన మనస్సును పరమ పవిత్రం చేసాం అనుకోండి, నిజ ఆత్మలో రూపాంతరం చెందుతుంది. పరమ పవిత్రమైన మనస్సు చూస్తుంది, చూసిన విషయాలతో కట్టుపడదు. అంటే పరమ పవిత్రమైన మనస్సు నుంచి ఎటువంటిది అని చెప్పారంటే కాలిపోయినట్టు ఒక్క తాడు లాంటిది. పరమ పవిత్రమైన మనస్సు ఎటువంటిది అంటే కాలిపోయిన తాడు లాంటిది. తాడు కాలిపోయిన తర్వాత తాడు తాడులాగే కనిపిస్తుంది, తాడు తాడులాగే కనిపిస్తుంది. కనుక కట్టడానికి పని చేయదు. ఆ తాడు తీసుకెళ్లి ఎవరైనా కడదామనుకుంటాం
పని చేయదు. అదే జ్ఞాని మనస్సు కూడా అంటే మనస్సు లేకనే మనిస్తుంది, కానీ అది ఆ మనస్సు దేని వల్ల బంధింప చేయదు. అంటే జ్ఞాని మనస్సు కాలిపోయిన తాడు లాంటిది. అది అడిగిన మీరు అడిగిన ప్రశ్న నేను డైరెక్ట్గా సమాధానం చెప్పాలి. పైగా రాసుకుంటున్నారు ఎక్స్ట్రా పేపర్లకు, మీకు మనస్సు ఉందా లేదా దొంగ తిరిగి మాట్లాడితే నేను రాసుకుని చెప్తాను సాత్విక మనస్సు. అది డైరెక్ట్గా అడిగిన ప్రశ్న అంటే మీకు ఏ మనస్సు ఉందని అడిగారు. సాత్విక మనస్సు ఉంది, సాత్విక మనస్సు ఉంది. ఈ సాత్విక మనస్సు శుద్ధ చైతన్యానికి దారి చూపిస్తుంది. ఇది శుద్ధ చైతన్యానికి దారి చూపిస్తుంది. అంటే మనస్సు లేదంటే ఓన్లీ అది సాత్వికంగా సాత్విక మనస్సు కూడా మనస్సే, సాత్విక మనస్సు కూడా మనస్సే, కానీ సత్యవైపుకి దారి చూపించాలి తప్పుకుంటుంది. ఇందాక నేను అక్కడ వీరాస్వామి గారి ఇల్లు ఎక్కడైనా అడిగాను, ఇక్కడ వీరాస్వామి గారి ఇల్లు నేను తీసుకెళ్తాను చూపించాలి ఇల్లు అదేంటి వీరాస్వామి గారి ఇల్లు అని వెళ్ళిపోయాడు. వీరాస్వామి గారి ఇల్లు నేను చూపిస్తాను రండి చెప్పి అదేంటి వీరాస్వామి గారి ఇల్లు అని వెళ్ళిపోయాడు అతను. ఆ సాత్విక మనస్సు అటువంటి అక్కడికి వెళ్ళండి చెప్పేసి వెళ్ళిపోదు. ఎక్కడికి తీసుకెళ్తాను, ఎక్కడ ఎక్కడ ఏది చూపిస్తుందంటే ఆ వస్తువు మాకు కనిపించకపోవచ్చు, కానీ చూపించే ప్రయత్నం అదే ఆ మనసులో. ఇవాడు అదే జరిగింది మాకు, అందుకే చూపించాడు. అదే వీరాస్వామి గారు ఎన్నో వెళ్ళిపోయాడు. ఇంకా ఇల్లు చూపించేశాడు మాకు సాత్విక మనసు చేసే పని. అటువంటి మీరు నేనేదో తలంపు గురించి చెప్తున్నారు, ఆ మూల తలంపుని మూలంలోకి తీసుకెళ్ళమని చెప్తున్నారు. ఆ మూల దేహంతో శరీరంతో తాదాత్యం పొందే తలంపుని దాని మూలంలోకి తీసుకెళ్ళమని చెప్తున్నారు. ఇక్కడ భగవంతు భక్తులు ఏమని అడుగుతున్నారండి, యాని ఎంతకంటే నీ చెప్పే మార్గం కంటే నిరంతరము భగవంతుని స్మరించుకోవడం మంచిది కదా. రామ కృష్ణ శివ శివ ఓం శివాయ నమః ఓం నమః శివాయ ఇలా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా భగవంతుని రూపాన్ని ధ్యానం చేసుకోవడం, భగవంతుని నామాన్ని స్మరించుకోవడం మీరు చెప్పే మార్గం కంటే అది బాగుంటుంది కదా. భగవంతుని నిరంతరం స్మరించుకోవడం మంచిది కదా. బహుశా విచార మార్గం కంటే ఉత్తమమైందేమో. ఏ భగవంతుని నిరంతరం స్మరించుకోవటం తలుచుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. భగవంతుని స్మరణ చేశాం, ఇవాళ జపం చేశాం, ఇవాళ గంట సేపు జపం చేశాం, అరగంట సేపు ధ్యానం చేశాం, అది ఒక సాటిస్ఫాక్షన్. వెంకటనారాయణ గారి ఇంటికి వెళ్ళి చూసి వచ్చేసాం, కళాకాలానికి అనుకుంటున్నా వెంకటనారాయణ గారి ఇంటికి వెళ్ళి చూడాలని చూసి వచ్చేసాం. ఆచంట వచ్చి చాలా కాలానికి 10 సంవత్సరాలు అవుతుంది, లాంగ్ ఎగు లాంగ్ లాంగ్ ఎగు ఆచంట వచ్చాం చూసి వెళ్ళిపోతున్నాం. ఎంత బాగుంది చూడండి, అలా చెప్పండి. శివుని స్మరించుకోమని చెప్పండి, పరమాత్మను స్మరించుకోమని చెప్పండి, భగవంతుడు ఎవరిని స్మరించుకోమని. అప్పుడు జీవితంలో ఒక సంతృప్తి ఉంటుంది. నేను అంటే ఏం సంతృప్తి ఏమిటండి, ఏం సాటిస్ఫాక్షన్ కనపెట్టలేదు, దానిలో జపం పెట్టించండి. అంటే ఇది బాగుంటుంది, ఏ భగవంతుని స్మరించుకోండి, ఏదో ఒక ఆనందం ఉంటుంది, ఒక సపోర్ట్ ఉంటుంది. మీరు ఒక సపోర్ట్ ఇవ్వడం లేదు. నేనున్నాను నాకు తెలుస్తాండి, నేనున్నాను నాకు తెలియదు, ఏదో ఒక నేను నాకు తెలుస్తాండి, దాన్ని మూలలో తీసుకెళ్ళిపోమని చెబుతున్నారు. అంతవరకు మీరు చెబుతున్నారు స్మరణ గురించి చెప్పడం లేదు, జపం గురించి చెప్పడం లేదు, ధ్యానం గురించి చెప్పడం లేదు. అంటే మీరు ఒక నిశ్చయమైన భావం కనిపించలేదు. మీరు శివుడు ఉన్నాడు, శివుని కలపలు చూసుకుంటాం, ఆ రూపాన్ని ఆ నేత్రాన్ని అలా చూసుకుంటాం, నమ ఆ శివుని మనస్సుతో స్మరించుకుంటాం, అలా చెప్పండి, అది బాగుంటుందేమో మీరు చెప్పే మార్గం కంటే అని ఒకరు ప్రశ్నించారు. ఏదో పద్ధతిలో పెడతానంటున్నావు, శివుణ్ణి స్మరించుకుంటానంటున్నావు, అక్కడే ప్రారంభమైపోయింది వేరు భావం. స్మరించుకో, కానీ శివుడు వేరు నేను వేరు, కృష్ణుని స్మరించుకో అది వేరు నేను వేరు. వస్తువులు సద్వస్తువులు రెండు మొక్కలు చేసేసారు. ఈ సెపరేట్నెస్ అక్కడే ప్రారంభమైపోయింది వేరు భావన. ఆ సెపరేట్నెస్ నువ్వు వేరు నేను వేరైనటువంటి భావన అక్కడ ప్రారంభమైపోయింది. ఈ శరీరాలని నాయి అనుకుంటా అనుకోండి, నీకు ఏదైనా వైద్యం చేశా అనుకుంటే నాకేమనిపించు, నీకు ఏదైనా వైద్యం చేయించాయనుకోండి, శరీరానికి నా శరీరానికి ఏదైనా వైద్యం చేయించుకుంటే నేను ఎవరితో సహకారం చేశాను అనుకోండి, నీ శరీరానికి వైద్యం చేస్తే నేను ఏదో సహకారం చేశాను అనుకుంటున్నాను, పెంచదనుకుంటున్నా వేరు భావన వచ్చేస్తే, ఆ వేరు భావన లేకుండా పని చేస్తే నువ్వు చేసినా చెయ్యని వాడుతో సమానం, పని చేసినా చెయ్యని వాడుతో సమానం, అది వేరు భావనలోంచే నీకు భయం కలుగుతాను, వేరు భావనలోంచే కోరిక వస్తాను, వేరు భావనలోంచే ద్వేషం వస్తుంది. నీకు వేరు భావన ఉన్నప్పుడు శివుడు స్మరించడం ఉద్దంటలేదీన, కానీ ఎప్పుడైతే నీకు శివస్మరణ చేస్తున్నాయంటే నువ్వు వేరు శివుడు వేరని వేరు భావన సపరేట్నెస్ వచ్చేస్తుంది, అది కొంచెం గుర్తించు. అలాగని శివుడిని ఆరాధించొద్దని కాదు, అంటే ఇక్కడ ఈ మార్గం పట్టుకోలేక ఇంకా కిందకు వస్తున్నాడు, సరే నీ మార్గంలో నువ్వు ప్రయాణం చేయి, నీకు అది ఇష్టమైతే ప్రయాణం చేయి, నువ్వు ఏ శివుడిని అయితే ఆరాధిస్తున్నావో నీకు నిజం తెలియకపోయినా శివుడికి నిజం తెలుస్తుంది, ఏడో జన్మలో నీ నిజం దగ్గరికి శివుడు తీసుకొచ్చేస్తాడు, పునరాగం చెయ్యి. నీకు నిజం తెలియకపోయినా నువ్వు పూజించే శివుడికి నిజం తెలుసు, అంటే నువ్వు శివుణ్ణి ఆరాధించగా ఆరాధించగా. నేను కూడా ఇంక ముందు జన్మలో శివుణ్ణి ఆరాధించేవాడు, నువ్వు ఎప్పుడే శివాలయంలోకి వెళ్ళినప్పుడు మన ఇంటికి మనం వెళుతున్నాం, నాకు నమస్కారం పెట్టాలని కూడా అనిపించదు, ఎంచేదండి మనలో మనకు నమస్కారం, అంటే నీకు ఉపాసన బలం పోదు, నువ్వు జన్మలో ఏదైనా సాధన చేస్తే రాబోయే జన్మలో వచ్చేస్తుంది, నువ్వు శివుని ఉపాసన చేస్తే చెయ్యి, అది కాదంటుంది ఇక్కడ భగవాన్, నీకు నిజం తెలియదు నా శివుడికి తెలుసు, తత్వం ఏంటంటే ఆ శివుడు కూడా నిన్ను నిజం దగ్గర తీసుకెళ్ళేవాడు, నిన్ను విడిచిపెట్టడు, అంటే నీకు తెలియకపోయినా నీకు తెలుసు, ఏది తెలిసిన తర్వాత నువ్వు దుఃఖరహితులు అవుతావో భయరహితులు అవుతావో జన్మరహితులు అవుతావో, అంటే శవాలు మోసే పని ఎప్పుడు నీకు పోతుందో, పునర్జన్మ లేని స్థితి ఎప్పుడైతే నీకు పొందుతా, ఏ స్థితి ఏది తెలుసుకున్నాక ఆ స్థితి నీకు పొందుతుందో, ఆ స్థితి ఏంటో నీకు తెలియకపోయిన శివుడికి తెలుసు, ఆ స్థితి తెలిసే వరకు ఆ శివుడు నేను వెంటాడుతూనే ఉంటాడు, అవసరమైతే ఒక మానవ రూపం ధరించి ఈ శరీరం అనే చొక్కా వేసుకుని నీకోసం నీకు బోధించడానికి వస్తాడు వాడు శివుడు. శివుడికి ఏమి తోపిడి పెట్టక్కర్లు, ఏం అక్కర్లు, కొన్ని చెబుతూ నీళ్ళు వేసేస్తాను నచ్చినా సరే, ఒకసారి కొంచెం స్నానం చేయించేస్తే సరిపోతుంది. ఆయన ఎందుకు చేస్తున్నాం మనం పవిత్రం అవటం కోసం, విష్ణువుని అలంకరించినా శివుణ్ణి అభిషేకించినా కుమారస్వామి దర్శనం చేసినా ఆయన ఎందుకు చేస్తున్నాం, మనం పవిత్రం మన కోసమే చేసుకుంటున్నాం, మనం పవిత్రం అవటం చేసుకుంటున్నాం. అంటే నువ్వు చెప్పింది ఇంకా మార్గం నచ్చితే వీళ్ళు, కానీ అక్కడ ద్వైతం వచ్చేసింది, అక్కడ ద్వైతం వచ్చేసింది వేరే భావం వచ్చేసింది, కానీ ఇక ఆ మార్గం నచ్చితే నువ్వు ప్రయాణం చేయొచ్చు, కానీ అక్కడ నీకు సెపరేట్నెస్ వచ్చింది. ఏమంటున్నారండి, సరే అది విడిచి అది విడిచిపెట్టండి, మీరు వేదంలో మాటలు చెప్పటం లేదు, నువ్వు శివుడు ఉపాసన అటించండి, వేదంలో అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను, నేను బ్రహ్మమునై ఉన్నాను, అహం బ్రహ్మాస్మి, ఇవన్నీ వేదంలో వచ్చిన మంత్రాలు, అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవన్నీ వేదంలో మాటలు, ఆ మాటలు చెప్పరు, శివుని ఉపాసన చేయమంటారు, అప్పుడు వేదంలో మాటలు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మ, అహా ఇందులో మొక్కలు అలవాటు లేదానికి, నీకు ఇష్టమైతే వింటూ నెమ్మదిగా వెళ్ళిపోతున్నా ఇంటికి, జనాన్ని పోయేసుకుని అలవాట్లేదు, శిష్యుని పెంచుకుని అలవాట్లేదు, ఇళ్ళంతా తిరిగి ప్రచారం చేయించుకుని అలవాట్లేదు, ఈ మధ్య కొంతమంది ఇళ్ళంతా తిరిగి ప్రచారం చేయించుకోండి ఇక్కడ రెండు ఎక్కడ పోయింది దేవుడు దేవునికి దేనికది, అది జ్ఞానమా అజ్ఞానమా, ఏమో పార్టీ ఏది, మనం జ్ఞానంలో ఉన్నామనుకోవడం చేసి ఇబ్బంది అజ్ఞాన పనులు, ఇవి ఏమంటాడంటే ఎవరు వేదంలో మాటలు చెప్పలేండి, అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మం నేను ఉన్నాను ఇదంతా వేదంలో ఉంది, అటువంటి మాటలు కూడా మీరు చెప్పలేండి, మన శివుడు ఉపాసన అటువంటి ఉంది, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి తత్వమసి ఇవన్నీ ఈ మాటలు కూడా చెప్పలేంటి మీరు అని భక్తుడు అడుగుతున్నాడు. ఈ భక్తుడు మంచివాడే కానీ అడుగునే సందేహాలు అడుగుతున్నాడు, అంటే భగవాన్ ఉన్నవాడు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని వేదంలో చెప్పిన మాట నిజమే, అహం నేను బ్రహ్మం నేను ఉన్నాను నేను బ్రహ్మం అనుకునేవాడు ఎవడు, డైరెక్ట్ ఆలోచించండి, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమయ్యమా నేను బ్రహ్మ వేదంలో చెప్పిన అలా అని అనుకుని ఎవడు అనుకుంటున్నాడు, మీరు ఈ మనిషిని అనుకుంటారే? అనుకుంటున్నారు. అలాగే బ్రహ్మ స్వరూపం పొందినవాడు బ్రహ్మమయ్యిన వాడు, నేను బ్రహ్మము నేను బ్రహ్మమని అనుకోక్కర్లేదు. నిజమైన మంచివాడు నేను మంచివాడిని, నేను మంచివాడిని, నేను మంచివాడిని అనుకోడు. అలాగే అడిగితే బ్రాహ్మణిస్థితులు పొందాడో నేను బ్రహ్మముని, నేను బ్రహ్మముని, నేను బ్రహ్మమునా అనుకోడు. అనుకోవాల్సిన పని లేదు. మనందరం మనుషులే కదా, నేను మనిషిని, నేను మనిషిని, నేను మనిషిని అని మనం ఎవరైనా అనుకుంటాం? అనుకోవాల్సిన పని లేదు. అనుకోగానే మనుషులే. అలా ప్రశ్నించుకోవడానికి ఎవరున్నారు? ఒకళ్ళు నేను బ్రహ్మముని, నేను బ్రహ్మమునా నువ్వు అనుకుంటున్నావు అనుకో. బ్రహ్మముని నేను నేను బ్రహ్మం అనదని అనుకునే ఎవరండి? బాగా అర్థం చేసుకోండి. బ్రహ్మము నేనే అనదు, బ్రహ్మము నేనే అనదు. నేను బ్రహ్మమే, నేను బ్రహ్మం అనుకుని ఈయనే ఎవరండి? అది కూడా కరెంట్ తీసుకో పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు దారిలో ఎక్కడ అనుకోండి, అక్కడ ముళ్ళు కనిపించే ముళ్ళుతో మనం పేచి పెట్టుకొని తీసుకో పక్కన పెడతాం. ఏ దగ్గరికి వెళ్ళిపోయి ఈ పని చూసుకో. అనుకోటేముంది అని ఎవరనుకున్నా, నేను బ్రహ్మమే, నేను బ్రహ్మమునే అనుకున్నప్పుడు ఆ నేను ఎవరని? అది కూడా కలంతే. నిజమైన నేను, నిజమైన నేను నేను బ్రహ్మమును, నేను బ్రహ్మమును అనుకోదు. మరి నేను బ్రహ్మమును, నేను బ్రహ్మమును అనుకునేది కూడా కలంతే. ఆ కలంపని కూడా తీసుకో పక్కన పెట్టి తర్వాత నేను ఆశ్చర్యవాళ్ళు ఇంకో ప్రశ్న వచ్చారు. సాధన ఇంతకారం చెయ్యారా అంటే వాళ్ళు నోటితో అడగలే రాసుకొచ్చారా? నేను అలా అమెరికా వాళ్ళు పనులు ఆశ్చర్యపోయాడు. సాధన ఎంత, సాధన ఎంతసేపు వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలి. మనం గురుబొక్కల మాటలు చెప్పి కుదరదు. ఒకవేళ మనం అటు ఇటు పోతాంటే పాయింట్ దగ్గర రమ్మంటారు, కమ్ టు పాయింట్. సాధన ఎంతకాలం చెయ్యాలి అని అడిగారు. సాధన చేసేవాడు ఉన్నంతకాలం సాధన చెయ్యాలని చెప్తారు. వాళ్ళు వేసిన ప్రశ్న ఏంటంటే సాధన ఎంతకాలం చెయ్యాలని. సాధన చేసేవాడు మీ లోపల ఉన్నంతకాలం సాధన చేస్తూనే ఉండాలి, ప్రతి జన్మలోనూ చేస్తూనే ఉండాలి. మరి మానేసే చేస్తుందని మళ్ళీ ప్రశ్న. మరి ఇప్పుడు మానటం అని ఆ చేసేవాడు పోయే వరకు చేస్తూ ఉండవచ్చు. రెండు ప్రశ్నలు వేశారు, రెండు ప్రశ్న, రెండు సబ్ క్వశ్చన్, మెయిన్ క్వశ్చన్ ఏంటి? మరి దాని పదాలకు సాధన ఎంతకాలం చెయ్యాలి? సాధన చేసేవాడు ఉన్నంతకాలం సాధన చేయవలసిందే, సాధన చేసేవాడు ఉన్నంతకాలం సాధన చేయవలసింది. మరి దీన్ని ముగింపు ఎప్పుడు అని, ముగింపు పెట్టి సాధన చేసేవాడు పోయే వరకు అని అలా ఆరాధిస్తూ ఉండవచ్చు. ఆడు ఉందని చెప్పి సాధన చేసేవాడు ఉందని చెప్పి సాధన చేయాలి. సాధన చేసేవాడు పోయినప్పుడు ఇంకా సాధనతో పని లేదు, ముగింపది. అంటే దాని అర్థం ఏంటంటే సాధన చేసేవాడు నశించే వరకు సాధన చేయాలి. సాధన చేసేవాడు నశిస్తే మీ సాధన పూర్తి అయిపోయిందని. ఎలా ఇంకోటి ఏం అడిగారంటే మిమ్మల్ని చూడటం కాదు, అరుణాచలం నాతో జాయిన్ లేదు. గత అరుణాచలం 4 రోజులు ఉన్నాడు, 4 రోజులు ఉండి మిమ్మల్ని చూడటం చాలా మంది వస్తున్నారు, ఇంటికి వస్తున్నారు. డాగ్మెటిక్స్ అనమాట. మిమ్మల్ని చూడటానికి చాలా మంది వస్తున్నారు, ఇంటికి వస్తున్నారు. అప్పుడు మీరు ఈ ప్రశ్న నన్ను అడగద్దు, చూడటానికి వచ్చామని ఏం అడగండి నన్ను. ఈ ప్రశ్న నన్ను అడిగే ప్రశ్నే, మీరు ఆయన 4 రోజులు ఉన్నారు నాతో పాటు ఉన్నారు కదా, అందరూ ఉన్నారు కదా, మీరు మిమ్మల్ని చూడటానికి ఇంటికి ఎక్కువ మంది వస్తున్నారనే ప్రశ్న. ఈ ప్రశ్న నన్ను అడగవద్దు, చూడటానికి వచ్చిన వాళ్ళని అడగండి. వాళ్ళు సమాధానం ఏం చెప్తే రాసుకోండి, ఆ ప్రశ్న నాది కాదని చెప్పాను. అంటే మమ్మల్ని ఇంటికి చూడటానికి రాకూడదు, ప్రత్యేకంగా మిమ్మల్ని ఇంటికి చూడటానికి వస్తున్నారు, దానికి కారణం చెప్పమంటున్నాడు. మమ్మల్ని కూడా చూడటానికి రావచ్చును కదా, దేవుడు అంటున్నాడు. ఆ ప్రశ్న నన్ను అడగొద్ది, మీరు ఎవరైతే చూడటానికి వస్తున్నారో ప్రశ్న వేసి వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్పింది రాసుకోండి. భగవాన్ చెప్తున్నారు, ఇటు నుంచి అది చెప్పినా, అటు నుంచి ఇది చెప్పినా, ఉన్నది ఉంటే ఉన్నది ఒక్కడవో నిన్ను మాయమనరించి వచ్చేవారు ఎవరు? ఇదంతా నీ జాల మారినాచారా? ఒక్కడవో నిన్ను మాయమనరించి వచ్చేవారు ఎవరు? ఇదంతా నీ జాలం మరినాచారం. ఇదంతా ఉంటే మాయ, ఇదంతా ఏమి లేదు, ఉన్నదాని వాడే కనిపిస్తా ఉంటుంది, ఏమి లేదు. ఏమీ లేని ప్రపంచం కూడా ఉన్నదాని వలే కనిపిస్తాం. మనం ఉంటే నీడలండి, మనందరం షాడోస్. ఉన్నది ఒకటే ఆత్మ, ఒక్కటే సత్యం. ఆత్మ సత్యం అని చెప్తున్నది, అది ఒక్కటే సత్యం. అది తప్పించి ఏది సత్యం కాదు, ఆత్మ ఒక్కటే సత్యం. విభిన్నవన్నీ అసత్యం, నేను ఇంకా చెప్పవలసిన పని లేదు, అది ఒకటే సత్యం అన్నప్పుడు. నువ్వు ఉంటే మనసు, నువ్వు లేకుండా లేవు. భగవాన్ చెప్పి తెచ్చి ముక్కుంటుంది, మీరు రహస్యం ఎక్కడ పెట్టుకోకుండా. నీకు మనసు, మనసు నువ్వు కాదు, నీకు మనస్సు ఉంది, బాగా అర్థం చేసుకోండి. నువ్వు నీకు మనస్సు ఉంది, కానీ మనస్సు మటుకి నీకు ఒక ఒక రూపం ఉంది. ఆ రూపం నువ్వు కాదు, నీకు శరీరం ఉంది, ఆ శరీరం నువ్వు కాదు. నీకు ఒక ఊరు ఉంది, ఆ గ్రామం నువ్వు కాదు. నీకు ఒక గ్రామం ఉంది, ఆ గ్రామం నువ్వు కాదు. అలాగే నీకు ఒక పేరు ఉంది, ఆ పేరు నువ్వు కాదు. అలాగే నీకు దేహం ఉంది, ఆ దేహం నీకు నా దేహం నువ్వు కాదు. అలాగే నీకు ఇల్లు కూడా ఉంది, ఆ ఇల్లు నువ్వు కాదు. అలాగే నీకు పొలం కూడా ఉండొచ్చు, ఆ నీకు పొలం ఉండొచ్చు, కానీ ఆ పొలం మటుకు నువ్వు కాదు. అలాగే నీకు ఒక మనస్సు ఉండొచ్చు, నీ మనసు వేరు, నా మనసు వేరు. అలాగే నీకు ఒక మనస్సు ఉండొచ్చు, ఆ మనస్సు నువ్వు కాదు అయ్యా, ఏమి నువ్వు కాదు. నువ్వు ఏదిగా ఉన్నావో దాని మీద మనస్సు నిలబెట్టని నిజమైన సాధన. సాధన రహస్యం అంటే నువ్వు కాని దాని మీద మనస్సు నిలబెట్టని సాధన కాదు. నువ్వు కాని గ్రామం మీద, నువ్వు కాని దేహం మీద, నువ్వు కాని మనస్సు మీద, నువ్వు కాని శాస్త్రం మీద, నువ్వు కాని ప్రాపర్టీ అక్కడ మనస్సు నిలబెట్టడం సాధన కాదు. ఏదైతే నిజమో, ఏ ఆత్మైతే నిజమో, ఏ ఆత్మైతే సర్వకాల సర్వావస్థల్లో ఉంటుందో, దేహం ఉన్నా లేకపోయినా, లోకం కనిపించినా కనిపించకపోయినా, సర్వకాల సర్వావస్థలో ఏ వస్తువు అయితే, ఏ సద్వస్తువు అయితే, ఏ బ్రహ్మం అయితే ఎప్పుడు ఉంటుందో, ఏదైతే నిజమండి, ఏదైతే ఒకటిగా ఉందో, దానిమీద నీ మనస్సుని నిలబెట్టడమే సాధనమయ్యా. అంతకంటే మించిన సాధన ఎక్కడ తెలియలేదన్న. నీ మనస్సుని అబద్ధం మీద నిలబెట్టడం, అసత్యం మీద నిలబెట్టడం సాధన, సత్యం మీద నిలబెట్టడం సాధన, సత్యం మీద నిలబెడితేనే సాధన, అది ఒకటే సాధన. మిగతాన్ని సాధనలు కాదని, సాధనలాగా కనిపించే సాధన. మిగతా సాధనలు ఎటువంటివి? సాధనలాగా కనిపించే సాధన. దానివల్ల పొట్టని మీరు అటు ఇటు పొట్ట, ఇంకే కొంచెం పొట్ట మీద దెబ్బలు తగులుతాయి, కానీ పొట్టలో ఉన్న పాము మీద దెబ్బ తగులుతాయి. పొట్ట మీద, పొట్ట మీద కొట్టే దెబ్బలు వేరు, పొట్ట మీద ఉన్న పాము మీద కొట్టే దెబ్బలు వేరు. పొట్టను కొట్టడం వల్ల పాము చనిపోదు, పొట్టలోన పాముని కొట్టడం వల్ల పాము చనిపోదు. నువ్వు మనస్సుని ఒకటే నిజం, నిజం ఒకటే, ట్రూత్ ఒకటే, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. ఒకటంటే ఒకటే, ఓన్లీ వన్, ఓన్లీ వన్, ఒకటంటే ఒకటే. అక్కడ నిలబెట్టవయ్యా, నీ మనస్సు మనస్సు అంటున్నావు కానీ ఈ మనస్సును అక్కడ నిలబెట్టు. అక్కడ నిలబెడితే కొంతకాలానికి ఈ మనస్సు ఎక్కడైతే నిలబెడుతున్నావు అది నువ్వు అని సంగతికి తెలుసు. నువ్వు మనసుని ఎక్కడైతే నిలబెడుతున్నావో అప్పుడు అదే నీవు అన్న సంగతి తెలుస్తుంది. ఏంటంటే నీ రచించాక తెలుస్తుంది, అదే నీవన్న సంగతి నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు ద్వైత భావన పోతుంది. అంటే నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవటానికి, నువ్వు ఎవరని, నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూ అనుభవం పొందటానికి నిర్మలంగా ఉండు. నిర్మలంగా ఉండు, నీ చేతులతో పని చేసుకో, మనసులో నిర్మలంగా ఉండు. నిర్మలంగా ఉండు, నిశ్చలంగా ఉండు, నిరాడంబరంగా ఉండు, ధర్మంగా ఉండదు, నిగర్వంగా ఉండు, నిరాడంబరంగా ఉండు, నిశ్చలంగా ఉండు, ఏకంగా ఉండు, శాంతిగా ఉండు, కాంతిగా ఉండు. భక్తి పేరు చెప్పి నిశ్చలంగా ఉండాలి కానీ ఆందోళనగా ఉండకూడదు. భక్తి పేరు చెప్పి నిరాడంబరంగా ఉండాలి కానీ ఆడంబరంగా ఉండకూడదు. ఆ చూపులో నిర్మలత్వం ఉండాలి, వాక్కులో నిర్మలత్వం ఉండాలి, మనస్సులో నిర్మలత్వం ఉండాలి. నువ్వు ఎన్ని రకాల సాధన చేసినా మనస్సు, మాట, చేత ఒక్కటిగా కనుక రాకపోతే ఆత్మజ్ఞానం కలిగే సమస్య లేదు. మీరు 90 సాధనలు చేయండి, 90 దేవాలయాలు చుట్టూ తిరగండి, కానీ మూడు కూడా ఒక్కటిగా కనుక లేకపోతే వాడికి ఆత్మదర్శనం కాదు. ఉన్నది ఒకటి అంటున్నా కదా, ఈ మూడు ఒక్కటిగా ఉంటే ఆ ఒక్కటిగా ఉన్నదేదో మీకు ఇరుకులోకి వస్తుంది. అంతే కదా, మీ పని మీరు శ్రద్ధగా చేసుకోండి, పని విడిచిపెట్టి పారిపోవద్దు. కానీ ఒకటి నిర్మలంగా ఉండండి, నిశ్చలంగా ఉండండి, ఆందోళనకు గురి కావద్దు. మీ పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, భగవంతుడి మీద భారం వేసి మీ పని అది మీరు జాగ్రత్తగా చేసుకుంటూ సోమరితనానికి అలవాటు పడకుండా నిర్మలంగా ఉండి, నిశ్చలంగా ఉండి, నిరాడంబరంగా ఉండి, మీ ఎవరైనా ఏదో ఉందంటున్నారు కదా, అది ఎవరో కాదు, అది మీరు అనే సంగతి అనుభవంలోకి తెచ్చుకో. వెరీ నాలెడ్జ్, నాలెడ్జ్ ఇది సాయిలెంట్, వెరీ వేగడం వేగడం ఇది సాయిలెంట్. మరి ఇంకోసారి చెప్తున్నాం, మాటలు తగ్గించుకోవాలి, తలంపులు తగ్గించుకోవాలి. ఎప్పుడు మనం హృదయంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు, సత్యాన్ని అన్వేషించాలనుకున్నప్పుడు, సత్యానుభవం పొందాలనుకున్నప్పుడు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల తపన ఎలా ఉంటుందంటే, భగవాన్ మదిరాయి నుంచి అరుణాచలం వచ్చినప్పుడు ఒక మహాప్రవాహంలో గడ్డి పెరకు ఎంత వేగంగా కొట్టుకెళ్తుందో అంత వేగంగా అరుణాచలం కొట్టుకొచ్చాను. ఇంకే కొన్ని క్షణాల్లో, కొన్ని నిమిషాల్లో ఈ బికెమ్ ట్రూత్ రిలైజ్డ్, కొన్ని క్షణాల్లో జరిగిపోయింది. సాధన పేరు మీదేనా? ఎక్కడ బాధపడినట్టు కనిపించదు అని డయాగ్రీఫ్లో ఎక్కడ కనపడదు. ఇంకా సాధకుడు పోయాడు, ఆ డిజెక్టర్ అయిపోయాడు సాధకుడు. ఇంకా నామస్మరణ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరు పని ఉన్నప్పుడు మీరు ఏదైనా పని చేసుకుంటున్నారు అనుకోండి, ఆ పని చేసినప్పుడు పని మీరు మళ్ళీ మళ్ళీ ఒంటరిగా మీరు కూర్చున్నారు, బయటగా కూర్చున్నారు అనుకోండి, మీరు వెంటనే ఆ నామం మీరు గుర్తుకు మీ మెదడులో గుర్తుకొచ్చారు, ఆటోమేటిక్గా గుర్తుకొచ్చారు. ప్రయత్నం వితౌట్ ఎఫర్ట్, మీ ప్రయత్నంతో ఏం సంబంధం లేకుండా నామం మీరు గుర్తుకొచ్చారు. ఆ నామం మీరు ఏ నామం ఇష్టమైతే ఆ నామం అది మీ నోట్లో కాపురం ఉండాలి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శాంతి శాంతి. వాళ్ళ హోమ్ కమ్ మా ఇంటికి వచ్చినట్టున్నమాట. ఈ శివాలయానికి వస్తే మా ఇంటికి మేము వచ్చామనిపిస్తుంది. రాసండి వచ్చినట్టు మేము అనుకుంటున్నాం. ఈ శివాలయానికి వస్తే మా ఇంటికి మేము వచ్చామనిపిస్తుంది. ఇది హోమ్ కమింగ్. దైవమనుచు నిన్ను దరిగేరగా నన్ను పూర్ణనాశమనం చేతివి అరుణాచల. శాంతి శాంతి శాంతి.